ప్రియమైన ఆత్మ బంధువులారు, భగవాన్ చెప్తున్నారు కర్తృత్వం లేకుండా పని చేయమని. నేను చేస్తున్నానని తలంపు లేకుండా చేయమని. మానవ శరీరం ఉంటే వస్తే ఆ శరీరం ఏ ప్రయోజనమైన ఈ భూమి మీదకి వచ్చిందో, నువ్వు కర్తను అనుకున్నా అనుకోకపోయినా ఆ పని నీ శరీరం ద్వారా జరుగుతుంది. దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి అది పనిచేసి దేహం పడిపోతుంది, అంటే దేహం చనిపోతుంది. దాని తాలూకు దేహం ద్వారా జరుగుతున్నటువంటి పనితో నీ తాదాత్యం పొందవద్దు. అంటే మీరందరూ బాగా గుర్తించుకోవాల్సిన విషయం, సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఈ భూమిలో ఉండగానే, అంటే మీ శరీరం శవం అవ్వకముందే, అన్ని లాభాల్లో కంటే ఏది గొప్ప లాభము, అటువంటి ఆత్మ లాభాన్ని మీరు ఈ జన్మలోనే పొందుతారు. భగవంతుడు వాసుదేవ స్వామి వారు గీతలో చెప్పింది ఏంటి, అన్ని సుఖాల్లో కంటే ఆత్మసుఖం గొప్పది, అన్ని శాంతిల్లో కంటే ఆత్మశాంతి గొప్పది, అన్ని లాభాల్లో కంటే ఆత్మలాభం గొప్పది. అర్జునటువంటి ఆత్మలాభాన్ని పొందడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని గీతలో నిపించడుగా భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. తన బంధువు, భక్తుడు, శిష్యుడు, తన సహచరుడు అర్జునుడికి బోధించాడు భగవద్గీతలో. అయితే దేహ ప్రారంభాన్ని బట్టి మీకు సందేహాలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. కాలం ఎప్పుడు ఏదొకరు ప్రధానమంత్రి చేస్తున్నారు, కాలం ఎప్పుడు ఆయన చేయలేదు. మరి కాల ప్రభావంలో కొత్త వాళ్ళకి అవకాశం వస్తూ ఉంటాయి. రెండు విషయాలు మీరు జీవితం పొడుగునా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గర్వం, రెండు బాధ. ఈ రెండు రాకుండా చూసుకుంటే మీ మనస్సుకి అంతటి దృష్టి కలుగుతుంది. గర్వం అంటే ఏంటంటే, ఒకసారి మీ ప్రారంభం మీ జాతకం బాగుంటే ఒకసారి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు అనుకున్న పనులు అవుతూ ఉంటాయి, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. అప్పుడు మీరు గర్వం రాకుండా చూసుకోవాలి. అంటే మీ దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు మీకు ఒకసారి అనుకూలం అయితే మీ తెలివి చేతులను బట్టి కాదు. అప్పుడు మీరు గర్వం రాకుండా చూసుకోవాలి. ఒకసారి ప్రారంభం మీకు అనుకూలంగా ఉండదు, ఒకసారి దురదృష్టం వెంటాడుతుంది, ఒకసారి అదృష్టం వెంటాడుతుంది. అదృష్టం వెంటాడినప్పుడు గర్వం రాకుండా చూసుకోవాలి. అలాగే దురదృష్టం కూడా వెంటాడుతుంది ఒకసారి. ఆ దురదృష్టం వెంటాడినప్పుడు బాధ రాకుండా చూసుకోవాలి. అంటే మీ మనసుకు పొంగి రానకూడదు, మీ మనసు కుంగిపోవడానికి వెళ్ళకూడదు. మీ రెండాటిలో ఏది వచ్చినప్పటికీ మీరు గమ్యాన్ని చేరుకోలేరు. గమ్యాన్ని చేరుకోలేరు సరిగ్గా గమ్యాన్ని కూడా మర్చిపోతారు. అది బాగా దృష్టిలో పెట్టుకోండి. భారతంలో ఒక మాట ఉంది, ప్రపంచంలో ఏ మనిషిని ఎక్కువ గౌరవిస్తారు అని. ధనాన్ని బట్టి ఎవడో గౌరవించడం, విద్యను బట్టి ఎవడో గౌరవించడం. మానవ జాతి ఎవరిని ఎక్కువ గౌరవిస్తారంటే, సర్వకాల సర్వావస్థల్లో ఎవడైతే గర్వం లేకుండా ఉంటాడో వాడు సమాజంలో గౌరవం పొందుతాడని భారతంలో ఉండే మాట. అంచేది మనకి ఈ మంచి తలంపులు వచ్చేలా మనం చూసుకుంటే మనం చేసే కర్మ కూడా సత్కర్మ అది ఉంటుంది. ఏది చేసినా కర్తృత్వం లేకుండా చెయ్యి, నేను చేస్తున్నాననే తలంపు లేకుండా, భావన లేకుండా చెయ్యి, అహంభావన లేకుండా చెయ్యి. అంటే మీ ద్వారా దేహం ద్వారా పని జరుగుతానంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం లేక అలాగనే మీరు చెయ్యాలి. ఎవరు నేను సాధించానని అలా అనుకోవద్దు, భగవంతుడు ఇచ్చిన అవకాశం. అంటే భగవంతుడు ఇచ్చిన అవకాశాలను విడిచిపెట్టుకోవద్దు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఒక విషయం, అహంకారం సరిగ్గా దేహానికి లోపలన్న చైతన్యానికి మధ్యలో ఉంది. అహంభావన దేహానికి, ఆత్మకి, చనిపోయే శరీరానికి, చావు లేని ఆత్మకి మధ్యలో అహంకారం ఉంది. నేను నేను అని ఎవరైతే చెప్తున్నారో ఆ నేనని చెప్పే దేహం కాదు, లోపలి ఆత్మ కాదు. ఈ దేహానికి ఆత్మకి మధ్యలో ఉన్నటువంటి అహంభావనే నేను అని చెబుతండి, అదే నేనని చెబుతండి. దేహము నేనని కూడా అదే చెబుతండి. ఈ శరీరానికి అన్నం ఎటువంటిదో, ఈ శరీరానికి మంచినీళ్ళు ఎటువంటిదో, ఈ శరీరానికి ఆహారం ఎటువంటిదో, ఈ లోపలున్నటువంటి శరీరానికి ఆత్మకి మధ్య ఉన్నటువంటి అహంభావనకి దానికి మేత ఏంటంటే, దానికి ఆహారం ఏంటంటే రూపచింతన, నామచింతన. మీరు జాగ్రత్త అవస్థలో ఉండగా మీరు ఒక రూపాన్ని చింతించకుండా, నామాన్ని చింతించకుండా మీరు ఎవరైనా ఉన్నారా? ఆ రూపచింతనే, నామచింతనే మీ అహంకారానికి ఆహారం సప్లై చేస్తుంది. అహంభావనకి ఉపాధి శరీరం. అహంభావనకి ఈ శరీరాన్ని బట్టి శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది అహంభావం. శరీరం అహంభావం కాకపోయినా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఏదో రూపాన్ని పట్టుకుంటుంది, ఏదో నామాన్ని పట్టుకుంటుంది, రూపాలను మారుస్తూ ఉంటుంది, నామాలని మారుస్తుంది. ఈ అహంకారాన్ని మీరు దేవుడు అనుకుంటున్నారు, అది దేవుడు కాదు దెయ్యము అని రమణ మహర్షి గారు చెప్తారు. లోపల మీ అహంభావాన్ని మీరు దేవుడు అనుకుంటున్నారు, దాన్ని సంతృప్తిపరచుకోవడానికి మీరు జీవిస్తున్నారు, తన దెయ్యమై మీకు తెలియటం లేదు, దాన్ని దేవుడు అనుకుంటున్నారు. అంటే మార్గం ఇక్కడ అందరూ తప్పుపోతున్నారు. మీరు ఈ అహం వృత్తిని, అహమికని, అహంభావం నాశనమి చేయించమే జీవిత గమ్యము. అజ్ఞానం ఉన్నా, అహంభావం ఉన్నా, జీవుడన్నా, చిరాభాసుడన్నా, ఇవన్నీ కూడా అహంభావమే. అంటే జీవలక్షణాలను నశించకుండా ఎవరికి ఆత్మజ్ఞానం కలగదు, శాంతి కలగదు జీవలక్షణాలు నశించకుండా. అందుచేత ఈ అహంభావం నశించాలంటే నిరంతరము ఈశ్వర చింతన, ఆత్మ చింతన. అర్జున, ఆత్మ సంస్థం మనః ప్రత్వాన్ని ఆశించేటది చింతయే. ఆత్మలో మనస్సును ఎప్పుడూ నిలబెట్టి నిరంతరమైన ఆత్మను చింతిస్తూ, నిరంతరమైన ఇష్టదేవతను చింతిస్తూ, అన్ని చింతలు కొంచెం కూడా నీ మనస్సులోకి రాకుండా చూసుకో, అదే సాధన అని భగవంతుడు భగవద్గీతలో అనేది సాధనం గుర్తి చెడ్డిగా అర్జునుడికి సందర్భాన్ని అనుసరించి చెబుతూ వస్తున్నాడు. అంటే మనకు రూపబుద్ధి తగ్గించుకోకపోతే, నామబుద్ధి తగ్గించుకోకపోతే నా నామం అంతా ప్రచారం అయిపోవాలి. నా రూపం, నా రూపబుద్ధి నాకు తగ్గకపోతే, నా నామబుద్ధి నాకు తగ్గకపోతే, రూపబుద్ధి ఎవడైతే తగ్గించుకోడు, ఎవడైతే ఆ నామబుద్ధి తగ్గించుకోడు, వాడికి అహంభావులు కూడా నశించదు. అందుచేత దెయ్యమని మీకు తెలియకపోయినా పర్లేదు, పైగా దానికి దేవుడు అనుకుంటున్నారు. దెయ్యమని తెలియకపోతే ఒక పొరపాటు, ఒక తెలియని వాళ్ళు తెలియనట్టు పడి ఉంటున్నారంటే పాము దేవుడు అని అనుకుంటున్నారు, ఈ ప్రమాదంలో పడుతున్నారు. ఇంకా ప్రాపర్ అండర్స్టాండింగ్ విషయం. అర్జున, నా స్వరూపం, నా తత్వం నీ జాగ్రత్తగా అర్థం చేసుకున్నా నీ బుద్ధిలో నా దోషాల నుంచి విడుదల పొందుతావయ్యా అన్నాడు భగవంతుడు. నాకు పుట్టుక లేదు, పుట్టినవాడు అని నీకు కనిపిస్తున్నాను. దేహం లేకుండా నువ్వు వస్తువుని చూడలేవు కాబట్టి ఇప్పటికే నేను పుట్టినవాడు అని కనిపిస్తున్నాను. పుట్టిక లేని వాడికి చాలా ఉండదు, పుట్టిందే చనిపోతుందంటే కానీ పుట్టిక లేని వాడికి చాలా ఉండదు. నాకు అసలు పుట్టిక లేదు, నాకు ఆది లేదు. ఈ మధ్యన ఎవరో అన్నారు, ఒక కాలేజీ స్టూడెంట్ అడిగారు, అందరికీ దేవుడి కారణం అయితే దేవుడికి ఎవరు కారణం? గొప్ప నేను మీకు నేను కల్పించే సమాధానం చెప్పక్కర్లేదు, భగవంతుడు దీనికి ఆల్రెడీ సమాధానం చెప్పి ఉంచాడు. ఏమని చెప్పాడంటే, అర్జునే నాకు పుట్టిక లేదు, ఆది లేదు, నాకు కారణము లేదు. నేను కారణం అయితే నాకు ఇంకో కారణం అంటూ లేదు, నాకు ఆది లేదు, కారణం లేదు, ఒక పుట్టిక లేదు. అలాగని నువ్వు దిగాలు ఉన్నాననుకుంటున్నాము, ఈ లోకాన్ని, ఇతర లోకాన్ని, జీవకోటికని, లోక మహేశ్వరం, ఈ లోకాలన్నింటికి ఈశ్వరుని నేను, ప్రభువుని నేను, భక్తని నేను, యజమానిని నేనే అన్నాడు స్వామి. లోక మహేశ్వరుడు చైతన్యానికి మించి అధికంగా అభిప్రాయం ఏమి లేదు. లోక మహేశ్వరుని లోకాలని పాలించేవాడిని, ఈ లోకానికి భక్తుండేని, ఈ లోకానికి యజమానుండేని, ఈ లోకానికి ఈశ్వరుండేని, ఈ లోకానికి నియమించేవాడిని అని ఏ బుద్ధిమంతుడైతే గ్రహిస్తున్నాడో అని బాగా అర్థం చేసుకోండి. ఇలా చెప్పి ఉరికలేడు భగవంతుడు. అని నేను చెప్పిన విషయాన్ని నేను కారణరహితులు పుట్టుక లేని వాణ్ణి, కారణము లేని వాణ్ణి, ఆది లేని వాణ్ణి, లోకాలకి ప్రభువుని, జీవకోటి నియమించేవాణ్ణి, లోకాలకి ఈశ్వరుణ్ణి అని ఏ బుద్ధిమంతుడైతే గ్రహిస్తున్నాడో అర్జున అని మోహరహితుడవుతాడు. బుద్ధిలో ఏమైనా అంతకుముందు వాడికి బుద్ధిలో ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాల నుంచి విడుదల పొందుతాడు. మోక్షం వాడికి అనుగ్రహింపబడుతుందయ్యా అర్జున అన్నాడు. కృష్ణ భగవద్గీత ఏం చెప్పాడంటే, బుద్ధిమంతులు కాని వాళ్ళకి, తపస్సు లేని వాళ్ళకి ఈ శాస్త్రాన్ని చెప్పొద్దు అని చెప్పాడు. భగవద్గీతలు ఏం చెప్పాడంటే, బుద్ధిమంతులు కాని వాళ్ళకి, వివేకం లేని వాళ్ళకి, తపస్సు లేని వాళ్ళకి, జిజ్ఞాసులు కాని వాళ్ళకి, జ్ఞానం సంపాదించాలనే కాంక్ష లేని వాళ్ళకి, అహంభావ పూరితులకి, దేహం తప్పించి ఏం లేదు, జీవుడు ఎక్కడ శ్మశానం తోట ముగిసిపోతున్నాయి, మరణాంతర జీవితం లేదు అనే వాళ్ళకి ఈ శాస్త్రం చెప్పవద్దు అని భగవంతుడు గీతలో చెప్పాడు. దానికి కారణం ఏంటంటే, ఈ బాపట జనమందరూ కూడా భగవంతుడు ఏదో గీతలో చెప్పాడని నిజమా అనుకుంటూ ఉంటారు. అటువంటి వాడికి శాస్త్రం చెప్పడం ఎందుకు అన్నారు. కొంతమందికి వాళ్ళ మనస్సు ఏది చెబితే అదే శాస్త్రం, వాళ్ళ అహంకారం ఏది చెప్తే అదే శాస్త్రం, వాళ్ళు తెలివి ఏది చెప్తే అదే శాస్త్రం. కానీ బుద్ధిమంతుడు వాళ్ళ అహంకారాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించడు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తాడు అర్జున. అటువంటి బుద్ధిమంతుడు దీని శాస్త్రం చెప్పుడాని తపస్సు లేని వాళ్ళకి చెప్పొద్దు, జిజ్ఞాసుడు కాని వాళ్ళకి అసలు ఉపదేశించవద్దని చెప్తాడు. అని ఉద్రేకంతో కాదు చెప్పిన మాటల కాదు, కోపంతో చెప్పిన మాటల కాదు, కాని చల్లారి నీ పాలు. భగవంతుడు స్వయంగా భగవంతుడైనా చైతన్య స్వరూపుడు. మీరు సత్కర్మ చేసినా, నిష్కామ కర్మ చేసినా, తపస్సులు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా తెలుసుకోవలసిన వాడు ఆయుడు. అంటే హృదయంలో ఉన్నాడు అహిమాత్మ గుడాకేశ, అందరి హృదయాల్లోనూ ఉన్నాను, అంతర్యాముగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, చైతన్యముగా ఉన్నాను. ఉన్నా మీకు అర్థం కావటం లేదు, తపస్సు లేకపోవటం వల్ల, విద్య లేకపోవటం వల్ల మీకు అర్థం కావట్లేదు. మీ అందరి హృదయాల్లోనూ ఉన్నాను, అంతర్యాముగా ఉన్నాను, ఉండి మీ దేవతోటి నియమిస్తాను. దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి నియమిస్తున్నాను. మీరు అనుకున్న పనులు కొన్ని జరుగుతుంటాయి, కొన్ని పనులు జరగవు. అది అలా కాదు అయ్యా, ఈ ప్రపంచం ఎలా ఉండాలని నేను ఒక రకంగా అనుకుంటాను. మన సాగి రామకృష్ణరావు గారు నాన్నగారు అనుకున్నట్టు ఉండకూడదు. ఎలా ఉంటే బాగుందని సాగి రామకృష్ణరావు గారు అనుకుంటారు. మనం అందరం జీవులు, 90 నుండి 90 రకాలుగా అనుకుంటాం ఈ ప్రపంచం ఎలా ఉండాలని. మనం అనుకున్నట్టుగా ప్రపంచం ఉండదు. భగవంతుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి, ఆయన సంకల్పాన్ని అనుసరించి ప్రపంచం నడుస్తూ ఉంటుంది. కానీ 100 నుండి 100 రకాలుగా అనుకుంటే 100 రకాలుగా ఈ ప్రపంచం నడవదు. లోకం అంటే జీవకోటి అంటే విశ్వరాజ్యం అనుసరించే నడుస్తుంటుంది లోకం అంటే. ఈ లోకానికి ప్రభు అయిన మన ఎంతకాలంలో వచ్చాను, 50 సంవత్సరాల పూర్వం వచ్చాం, 10 సంవత్సరాలు భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఈశ్వరుడు ఎప్పుడు ఉండేవాడు ఈశ్వరుడు. నేను సాధించానని చెప్పేది అహంభావనే, నేను బాధపడుతున్నానని చెప్పేది అహంభావనే, నీకు ఏదైనా పరిస్థితి అనుకూలంగా ఉంటే గర్వం వచ్చేది అహంభావనకే. ఇవన్నీ అహంభావనకి లోపల చైతన్యానికి దేశానికి ఏమి సంబంధం లేదు. ఇది మధ్యలో వచ్చి ఆడిస్తండి, అదే మీరు అనుకుంటున్నారు. రవ్వంత ముళ్ళంత చింతాకంత దాన్ని విచారణ చేస్తే అది పత్తా లేకుండా పోతుంది. మీరు విచారణ చేయటండి, విచారణ ప్రారంభించండి అని. అంచేది కదా, దేశం ఎందుకు వచ్చిందో ఆ పని చేసుకుంటే వెళ్ళిపోతుడు. దానితో తాదాక్ష్యం పొందకు, దానితోటి తాదాక్ష్యం పొందకు. ఈసారి ఏదైనా నిన్ను పొగుడుతూ ఉంటారు, లేకపోతే విమర్శిస్తూ ఉంటారు. విమర్శించినప్పుడు పొంగిపోకు, విమర్శించినప్పుడు బాధపడకు, పొగిడినప్పుడు ఎన్ని నేరలు స్తోత్రం చేస్తే పొంగిపోకు. ఎక్కడ చెప్తున్నాడు, దేహము పొంగిపోదు లోపల ఆత్మ పొంగిపోదు, దేహము పొంగిపోదు లోపల ఆత్మ పొంగిపోదు. దీన్ని ఎవరైనా స్తోత్రం చేస్తంటే ఎవరు పొంగిపోతున్నారో అహంభావమే పొంగిపోతుంది. దీన్ని ఎవరైనా విమర్శిస్తుంటే ఎవరికి ఎవరు బాధపడుతున్నారో ఎవరు పొంగిపోతున్నారో అహంభావమే పొంగిపోతుంది. నువ్వు దేన్నైతే తొలగించుకోవాలనుకుంటున్నావు దాని మొదల్లో నీళ్లు పొయ్యకు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, మంత్ర జపం మీరు చేయొచ్చు, మూర్తి ధ్యానం చేయొచ్చు, మొదలు ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. చేసిన మనస్సు ఆడగుతుంది కానీ మనస్సు నశించదు. మనస్సు నశించాలంటే దాని మూలం తెలియాలి. నేను అనే తలంపు దేహము, నేను అనే తలంపు దేహము నాది, దేహము నేనని చెప్పేది దేహమే చెప్పటం లేదు, చైతన్యము చెప్పటం లేదు, అహంభావమే చెప్తుంది. దాని మూలం మీ లోపల ఉంది. అహంభావన యొక్క మూలం మీ లోపల ఉంది, కానీ మెయిన్ రోడ్డు మీద లేదు, అక్కడ వెతుకుతావునో తెలియక. దేహము నేననే తలంపుకు మూలం మెయిన్ రోడ్డు మీద లేదు, గుడిలో లేదు, బడిలో లేదు. దేహము నేననే తలంపుకు మూలం మీ లోపల ఉంది. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడే చైతన్యం ఉంది. మూల తలంపు యొక్క మూలంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు, సర్వేశ్వరుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు. భగవంతుడు మన హృదయంలో ఏ హృదయంలో అయితే ఉన్నాడో ఆ హృదయానికి శవానికి ఇసుమంతయు సంబంధం లేదు. ఇసుమంత సంబంధం ఉన్న శ్మశానంలో శరీరం కాలినప్పుడు అది కూడా కాలిపోతుంది. మూల తలంపు మూలం మనలోనే ఉంది, కానీ దేహానికి దానికి ఎట్టి సంబంధం లేదు. అంటే మూల తలంపు మూలాన్ని ఎక్కడో వెతికితే దొరకదు, మీ లోపల ఉండదండి. మీ లోపల వెతికి దానికి అభ్యాసం వైరాగ్యం కావాలని పరమాత్మ చెప్పాడు గీతలు. మీకందరికీ డబ్బు విలువ తెలుస్తుంది, డబ్బు సంపాదించుకుంటున్నారు. మీకందరికీ చదువు విలువ తెలుస్తుంది, చదువు సంపాదించుకుంటున్నారు. మీకు లోకంలో చాలా విషయాలు మన విలువ తెలుస్తున్నాయి. లోకంలో ఏది సాధిస్తే మంచిది అనుకుంటున్నారు, సాధించుకుంటున్నారు. మీకు అధికార విలువ తెలుస్తుంది, అధికారులు సంపాదించుకుంటున్నారు. అన్ని మంచియే. వైరాగ్యం విలువ మనకు తెలియటం లేదు, అభ్యాసం విలువ మనకు తెలియటం లేదు. మీకు చదువుతున్నాం, శనక పరుకులు వైరాగ్యం యొక్క విలువ జరుగుతూ లేదు, అభ్యాసం యొక్క విలువ జరుగుతూ లేదు అని చేత మనకి అభ్యాసం లేదు, వైరాగ్యం లేదు. వైరాగ్యం లేకుండా అభ్యాసం లేకుండా మూల తలంపు మూలంలోకి అంత లోతుల్లోకి మనం దిగలేము, అది మనకు ఎదుర్కొప్పడదు. దాని ప్రాముఖ్యత తెలిస్తే కదా, భగవంతుడు చెప్పిన మాటకి ప్రాముఖ్యత తెలిస్తే కదా అది మనకు ఆచరించాలని బుద్ధి కలుగుతుంది. అంచేత ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, దేహబుద్ధి నీకు నశించకపోతే, నామబుద్ధి నశించకపోతే అహంకారాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినా ఏమీ ప్రయోజనము లేదు. అందుకే మీరు రహస్యం ఒకటి దృష్టిలో పెట్టుకోండి, వాళ్ళు ఎక్కువ వాళ్ళని వీళ్ళు తక్కువ వాళ్ళని మన అహంభావన కల్పిస్తుంది, కానీ అందరం సమానమే. అందరం సమానమైన సంగతి మనకి తెలియక మన అహంభావం కల్పించినది బట్టే మనం ఏదో అనుకుంటాం. అసలు జీవుడు నిజం కాదు, జీవుడు ఉడికే నీడ. అందరూ సమానమైన బుద్ధి మనకు లేదు. ఎందుకు లేదు? ఇంకా లేదు, మనకి మన అహంభావన అలా చెబుతూ ఎత్తు తప్పులు కల్పిస్తూ ఉంటుంది. దానికి రూపం లేకపోయినా రూపాలని నామాలని పట్టుకుని అలవాటు ఉందన్నారు భగవాన్. అహంభావనకు రూపం లేదు, కొన్ని రూపం లేదు అలా పడి ఉంటుందంటే పడి ఉండదు. ఏదో రూపాన్ని పట్టుకుంటుంది, ఏదో నామాన్ని పట్టుకుంటుంది. మనం పట్టుకున్నక్కడ పెర్మనెంట్గా ఉంటుందంటే ఈ శరీరం చచ్చిపోయి రోజు రూపాలు మార్చేస్తూ ఉంటుంది, నామాలను మార్చేస్తూ ఉంటుంది, పార్టీలు మార్చేస్తూ ఉంటుంది. అసలు భగవంతుడికి గుణం లేదు, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి నామం లేదు, భగవంతుడు ఒక చోట ఉంటుంది మరొక చోట ఉంటే లేకపోవటం అంటే లేదు, భగవంతుడికి జాతి లేదు, భగవంతుడి పురుషుడని, భగవంతుడి స్త్రీ అని, భగవంతుడికి ఏదో గుణం ఉందని, భగవంతుడికి పలానా జాతి వాడని, లేదా భగవంతుడి పలానా మతం వాడని, ఈ లేనిపోయిన గొడవలన్నీ భగవంతుడికి వచ్చి అంతగట్టేది ఈ అహంభావన. శరీరం ఉంటే పురుషుడు స్త్రీ కానీ పక్కన వాడు పురుషుడు స్త్రీ ఏంటండి? అసలు ఆత్మ పురుషుడా స్త్రీయే? ఆత్మకి శరీరమే లేదు, శరీరం లేనిపోయి పురుషుడి స్త్రీ ఏంటి? ఇవన్నీ అహంభావం తెచ్చిపెడతాను. ఈ గొడవలన్నీ దానికి ఏదో రూపం కావాలి, దానికి ఏదో నామం కావాలి. సమానంగా ఉండమంటే అది ఉండదు, ఇచ్చు చెప్పులతో ఉంటున్నది. అయితే భగవాన్ ఏం చెప్పారంటే, నీ తెలివితేటలేదు నశించను. అహంభావం నేరుతో సహా నశించాలంటే జీవను గృహం లేకుండా, ఈశ్వరుని గృహం లేకుండా అది నశించదు అయ్యా అని రమణస్వామి పదే పదే చెప్పారు. ఏది ఒక్క శివమానికే నిండుతుంది, అదేవిధంగా ఈశ్వరానుగ్రహం లేకుండా గురువు అనుగ్రహం లేకుండా ఈ అహంభావం అనే పిశాచ దయ్యం నశించదు. అది గురువు అనుగ్రహం అవసరమే. అందుచేత కర్త లేకుండా చేసే పని అంటే అహంభావన లేకుండా చేసే పని, దేహము నేననే తలంపు లేకుండా చేసే పని కర్మయోగం అంటారు. అది కర్మ ఇప్పుడు కొంతమంది ఎవరి స్వార్థం కోసం అని పని చేసి నేను కర్మయోగులు అనుకుంటున్నారు. అసలు సమాజంలో నేను చూస్తున్నాను చాలా చోట్ల మంచితనం అనుకున్న విలువ, తెలివితేటలకున్న విలువ, కుజుక్తికున్న విలువ, కపటానికున్న విలువ మంచితనానికి సమాజంలో లేదు. మీరు అసలు మంచితనానికి ఎక్కడైనా గౌరవం ఉండదు చూడండి సమాజంలో. మంచితనానికి గౌరవం అంచే కుజుక్తి, కుతంత్రం, కపటం, తెలివి. అదేదో తెలివి, ఆ తెలివి పనికొచ్చి తెలివి ఏం కాదు. అది సమాజానికి ఉపయోగపడదు, పోను వాడి ఏమైనా జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడుతుంది, జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడదు. అంటే ఈ ప్రాపంచిక విషయాలకి, ఈ కపటాలకి, కుజుక్తులకి, ఈ భేద బుద్ధికి ఉన్న గౌరవం సమాజంలో మంచి అనడానికి అది కనిపించడం లేదు సమాజం. భగవద్గీతలో ఎక్కువ కర్మ గురించి చెప్తున్నాడు, ఎక్కువ పని చేసుకోమని చెప్తున్నాడు, బద్ధకంగా ఉండొద్దంటున్నాడు, సోమర్థనకి పనికిరాదంటున్నాడు, బలహీనత పనికిరాదంటున్నాడు, కర్మ చెయ్యమంటున్నాడు. నాకు నమస్కరించి అర్జున, నేను చెప్పిన నాకు ఇతరంగా పని చెయ్యి, నన్ను పూజించు, నన్ను స్మరించు, నన్ను ధ్యానించు, ఇలా అని చెప్తాడు కదా భగవద్గీతలో. ఆయన కర్మకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు భగవాన్. ఇక్కడ గీత సంబంధించిన చర్చ జరుగుతుంది. అది అంటే భగవాన్ అంటున్నాడు, అయితేనమయ్యా కర్మ చేయమని చెప్పిన మాట నిజమే భగవంతుడి గీతలో. అది ఏం కర్మ? అహంభావన లేని కర్మ. అంటే నువ్వు చేస్తున్న కర్మ కాదు, అహంభావన లేని కర్మ చేయమని చెప్పిన మాట నిజమే పరమేశ్వరుడు. అందుకే నువ్వనుకు నువ్వు ఏదో ఇప్పుడు ఏదన్నైతే పని చేస్తున్నావు ఆ రకమైన పని చేయమని కదా అని చెప్పి, నువ్వు చేసే పని అహంభావం లేకుండా చెయ్యి, కర్తృత్వం లేకుండా చెయ్యి, దేహబుద్ధి లేకుండా చెయ్యి. అదే ఆయన చెప్పేది, కర్తలేని కర్మని భగవంతుడు చెప్పాడు కానీ కర్తృత్వంతో కూడిన కర్మని చెప్పలేదు భగవంతుడు. నువ్వు బాగా అర్థం చేసుకో, కర్తలేని కర్మే కర్మయోగం. నువ్వు కర్మని యోగంగా చెయ్యి, కర్మని యోగంగా నువ్వు చేస్తే నువ్వు చేస్తున్న కర్మని బంధించడం అని చెబుతున్నారు. మళ్ళీ ఏమన్నా నీటికి పెట్టి సన్యాసి ఏమైనా పుచ్చుకోమంటారని భగవాన్ అంటున్నారు. సన్యాసం అంటే ఏమి లేదండి, మనం ఎర్ర బట్టలు కట్టుకున్నా, తెల్ల బట్టలు కట్టుకున్నా అహంభావం ఇడిచి పెట్టడం సన్యాసం. ఏదైతే పోగొట్టుకోవాలో అది పోగొట్టుకోవడం సన్యాసం. ఇంటికాడున్నా మీరు తెల్ల బట్టలు వేసుకున్నా, కర్మఫలం మీకు ఆసక్తి లేకపోతే మీరు కూడా సన్యాసులతో సమానం. అంటే కర్మఫల త్యాగని సన్యాసం కృష్ణుడు చెప్పారు గీతలో, జ్ఞాపకం చేస్తున్నారు భగవాన్. ఇక్కడ కర్మ ఫలత్యాగి సన్యాసి, కర్మ సన్యాసం కంటే కర్మ ఫలత్యాగమే గొప్పదని చెప్పాడు కృష్ణుడు గీతలో. அங்கே சன்னியாசம் வந்து கேவலம் முன்னிடிச்சு வச்சு பாய் போடுறோம் பட்டலை பட்டலை மாற்றி போடுறது கல்ல கர்மஃபல ஸ்டாடி சன்னியாசம். ஜீவன் முக்தி பொன்னாடு கூட புள்ளி செய்யறேன் அந்த கிருஷ்ணன் அடுத்தாடு அது நீங்க ஜீவன் முக்திர வையாக கிருஷ்ணன் அடைஞ்சாலும் புள்ளி ஜீவன் முக்திரும் காது கதை அனுப்பினாரு பகவான். எதுக்கு நேரில் போய் கொடுக்கணும் நேரம் பெற்றுக்கிட்டோம் అంటే జీవన్ముక్తి అంటే అర్థం ఏంటంటే శరీరం ఉండగానే ఈ జన్మలోనే శరీరానికి చావు రాకుండా లోపల మోక్ష సుఖాన్ని వాడు పొందాలి. ఎవరికైతే వృణంలో మోక్ష సుఖం ఎవరైతే తన వృణంలోని మోక్ష సుఖాన్ని ఎవరైతే పొందుతున్నాడు మోక్ష శాంతిని ఎవరైతే పొందుతున్నాడు ఈ దేహం మరణించనుండే ఈ బ్రతుకులోని ఈ జన్మలోని ఎవరైతే మోక్ష సుఖం ఎవరికైతే అనుభవం వచ్చిందో దేహాన్ని మనం నశించి ఎవరికైతే ఆత్మబుద్ధి కలిగిందో దేహబుద్ధి నశించి శవబుద్ధి నశించి ఎవరికైతే ఆత్మబుద్ధి కలిగిందో ఈ జన్మలోనే నేను అనేటప్పటికీ దేహం ఎలా స్ఫురిస్తుందో నేను అనేటప్పటికి ఎవరికైతే చైతన్యం స్ఫురిస్తుందో వాడిని జీవన్ ముక్తుడు అని అంటాం. వాడు కూడా పని చెయ్యాలని అడుగుతాంటే నువ్వు జీవన్ ముక్తుడు కాలేదు కదా ఆ ప్రశ్న ఉపయోగించుకు వెళ్ళాను నీకు ఎందుకు లేనిపోయాన్ని కల్పించుకుంటాను ఆ ప్రశ్న ఇప్పుడేందుకు నీకు నువ్వు జీవన ముక్తులు అయిన తర్వాత నువ్వు వేసి ప్రశ్న అవసరం అయితే అప్పుడు ఏంటి కానీ ఇప్పుడు ప్రశ్నలు వేయకంటున్నారు భగవాన్. ఇప్పుడేందుకే ఇప్పుడు ఏ స్టేట్ లో ఉన్నావో నీ పరిస్థితి అర్థం చేసుకుని అందులోంచి అసలు మీరు కామక్రోధాలలోంచి విడుదల పొందలేదు ఇంక జీవన ముక్తి గురించి అడిగేస్తున్నాను. మనం కూడా ఏం చేయాలంటే అసలు మనం ఏ కండిషన్ లో ఉన్నాం ఇందులోంచి ఎందులోంచి ఏ విడుదల పొందాలో అది ఆలోచించుకోవాలి. జీవన్ముక్తి స్థితి అంటే ఇప్పుడు మనం కామక్రోధాలలోంచి విడుదల పొందలేదు రాగద్వేషాలలోంచి విడుదల పొందలేదు హెచ్చు తగ్గుల నుంచి విడుదల పొందలేదు విడుదల పొందకుండా మీరు జీవన్ముక్తి స్థితి ఆ జీవన్ముక్తి వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అది వచ్చాక తెలుస్తుంది. ఇప్పుడెందుకు మీరు ఊహించుకుంటే అది తెలియదు అది అనుభవేక వైద్యం అది మనస్సుతోటి ఊహించేది కాదు బుద్ధితోటి ఊహించేది కాదు అది అనుభవేక వైద్యం. ఆ కామక్రోధాల నుంచి విడుదల పొందాలి కదా మనం. ఓ గురువు గారి దగ్గరికి శిష్యుడు వెళ్ళాడు ఆ శిష్యుడు మంచివాడు ఇటువంటి వాడు కాదు ఇటువంటి ప్రశ్నలు ఏదైనా వాడు జీవన ముక్తి స్థితి అది ఉంటే తర్వాత చూడొచ్చండి నాకు తరచుగా కోపం వస్తుందండి అది కరెక్ట్ ప్రశ్న అది నాకు తరచుగా కోపం వస్తానండి ఆ కోపం నుంచి ఎలా విడుదల పొందాలో చెప్పను అన్నాడు. మనం కూడా అటువంటి ప్రశ్నలు అడగాలి. ఇదేంటి కామక్రోధాల నుంచి ఇది బయటకు రాలేదు జీవన ముక్తి స్థితి గురించి జీవన ముక్తి స్థితి అడుగుతున్నాడు నేను ప్రజెంట్ కండిషన్ చెప్పు వాడు ఏమన్నారంటే నాకు తరచుగా కోపం వస్తుందండి అందులోంచి విడుదల పొందాలని ఆయన గురువు గారు ఏమన్నారంటే నీ కోపాన్ని కొంచెం ఇలా చూపించన్నారు చూపించడానికి ఇప్పుడు లేదండి అంటారు నిన్న వచ్చిన కోపం నిన్న వచ్చిన మరి ఇప్పుడు లేదండి లేదు ఉంటే మీరు చూపించాను కానీ లేకుండా ఎలా చూపి నిన్నైతే చూపింది నిన్న వచ్చిన కోపం ఎలా పోయింది మళ్ళీనే మరి ఇప్పుడు మీరు నాకు చూపించండి అని ఉంటే చూపిస్తాను కానీ లేకుండా నీకు ఎలా చూపిస్తానని నాడు శిష్యుడు మరి నేను ఎన్ని ఉందని చెప్తున్నావు ఏడు లేదని చెప్తున్నావు ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేని విలువలా అడుగుతా ఉన్నారు గురువు గారు నిన్నేమో కోపం ఉందని చెప్తావు ఈవేళేమో లేదని చెప్తున్నావు అది నువ్వేలా అవుతావు నేను ఉండి ఇలా లేదని చెప్తున్నావు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోతే అది నువ్వేలా అవుతావు నువ్వు అది అది నువ్వు కావే అన్నారు అంటే మరి ఏం చేస్తానండి ఇవాళ లేదని అన్నారు ఇవాళ రావటమే ఉన్నారండి ఇప్పుడు నువ్వు గాఢ నిద్రలో ఉన్నా గాఢ నిద్రలో ఉండగా నీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా కోరిక వచ్చిందా అని అడిగారు. నీ నిద్రపోతుంటే నువ్వు ఎప్పుడైనా కోరిక వచ్చిందో ఎప్పుడైనా చాలా కాలం నిద్రపోతున్నావు ఆ నిద్రలో నీకు ఎప్పుడైనా కోరిక కానీ కోపం కానీ వచ్చిందన్నాడు. నిద్రలో ఎప్పుడు కోరిక లేదు కోపం లేదన్నాడు. ఆ నిద్రలో ఉన్న వాడు ఇప్పుడు నువ్వు ఒకటేనా వేరా అన్నాడు. వాడి వీడు ఒకటేనండి వాడి వీడు వేరు కాదు అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నవాడు అక్కడ ఉన్నాడు వాడు సమానం అన్నాడు. మరి నిద్రలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నిద్రలో ఉన్నవాడు ఇప్పుడు కోరిక లేదు కోపం లేదు వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈ కోరిక నువ్వు కాదు కోపం నువ్వు కాదు వాళ్ళిద్దరూ నువ్వు కాదు కానీ నీకు వస్తున్నాయి నువ్వు కాని వాళ్ళు నీతో సంబంధం లేని వాళ్ళు వచ్చి నీ లోపల ప్రవేశిస్తాను అని ఇంటికి రాణిస్తున్నామని అడిగాడు. నీ కొంపలోకి నీ సంబంధం లేని వాళ్ళు నాకు వస్తే ఊరుకుంటారు మీరు ఎవరో కోరిక నువ్వు కాదని తెలుస్తుంది కోపం నువ్వు కాదని తెలుస్తుంది ఆ రెండు నువ్వు కాదు నువ్వు కాని వాళ్ళు నీ హృదయంలోకి రాణిస్తున్నావు ఎందుకు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చి నీ పేరు శాంతిగా ఉండనిస్తున్నారా అశాంతి తీసుకొస్తున్నారా వాళ్ళు మంచివాళ్ళ మంచివాళ్ళు కాదు కోరిక మంచిది కాదు కోపం మంచిది కాదు వాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళు వచ్చి నీకు అశాంతి తీసుకొస్తున్నారా శాంతి తీసుకొస్తున్నారా అశాంతి తీసుకొస్తున్నారు అందుకు అటువంటి వాళ్ళు నీ కొంపలోకి ఎందుకు రాణిస్తున్నాం ఒకటి అర్థమైపోయింది నేను వచ్చింది వాళ్ళు లేదంటున్నావు అంటే నువ్వు కాదని తెలుస్తున్నారు ఎక్కడికో పోయాడు ఇవాళ అది నువ్వు కాదని తెలుస్తుంది వాళ్ళిద్దరూ నువ్వు కాదని సంగతి నీకు తెలుస్తుంది నువ్వు కాని వాళ్ళని నీ లోపలికి ఎందుకు రాణిస్తున్నాను అని రానకుండా చూసుకో అంతే చాలు నీ చేయవలసిన సాధనది వాళ్ళిద్దరినీ నీ ఆలోచనలో కానీ నీ జీవిత విధానంలో కానీ వాళ్ళు కలవ చేసుకుని ఈ కోరిక నీ కోపం ఆ రెండేళ్ళు కలవ చేసుకోకుండా చూసుకో నీ ప్రవర్తనలో నీ జీవిత విధానంలో వాళ్ళిద్దరినీ కలవ చేసుకోలేము అది ఏదైతే నీ బుద్ధిని పాడు చేస్తున్నాయో ఏదైతే నీ పునర్జన్మల కార్యం అవుతున్నాయో
వాళ్ళు వస్తుంటే ఎందుకు నువ్వు అన్యాయం చేస్తున్నావు?
వాళ్ళు నువ్వు కాదు, వాళ్ళిద్దరం నువ్వు కాదు. నువ్వు ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు నీ కంపెనీలోకి రానిస్తున్నావు? రాకుండా చూసుకో సరిపోతుంది. నీకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. ఇక్కడ ఈ మనిషి ఎవరు మాట్లాడుతున్నా నువ్వు ఎవరు అని అడిగారు భగవాన్. నీ అతను మాట్లాడుతున్నావు కదా, నువ్వెవరు మాట్లాడుతుంటే అతను ఏమన్నాయంటే దేహము నా లోపల మనస్సు రెండు కలిసి నేను మాట్లాడుతున్నాడు. నా దేహము మనస్సు ఈ రెండు కలిస్తేనే కదా మనిషి. దేహము మనస్సు కలిస్తే ఏమవుతాడు? మనిషి అవుతాడు. ఆ రెండు కలిపిన మనిషే మాట్లాడుతున్నాడు, రెండు కలయిక అన్నాడు. అయితే దేహం లేకుండా నువ్వు ఉండగలవా? దేహం లేకుండా ఎప్పుడైనా ఉంటున్నావు నువ్వు? అంటే వెంటనే ఏమిటంటే దేహం లేకుండా నువ్వు ఎప్పుడూ ఉండను, ఉండనట్టున్నాడు. దేహం లేకుండా నువ్వు ఎప్పుడైనా ఉంటావా అని అడుగుతున్నాడు భగవాన్. నాకు దేహం లేకుండా నేను ఎప్పుడూ ఉండను, దేహంతో ఉంటాను, దేహం లేకుండా ఉండను నేను. అంటే భగవాన్ అంటున్నారు, మరి గాఢ నిద్రలో నీ పరిస్థితి ఏమిటి? గాఢ నిద్రలో నువ్వు దేహం, నాకు దేహం ఉంది, నాకు ఒక మనస్సు ఉందని నువ్వు అనుకుంటున్నావు. గాఢ నిద్రలో నువ్వు దేహం లేకుండా ఉంటున్నావు, నీ వికారాలు లేకుండా ఉంటున్నావు, మనస్సు లేకుండా ఉంటున్నావు, కోరికలు లేకుండా ఉంటున్నావు, లోకం లేకుండా ఉంటున్నావు, ఈశ్వరుడి చింతన దైవ చింతన లేకుండా ఉంటున్నావు. గాఢ నిద్రలో నీ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. గాఢ నిద్రలో దేవుడి సమస్య ఎవరికి, దేవుడు ఉన్నాడా లేదా సమస్య గాఢ నిద్రలో ఎవరికి లేదు. గాఢ నిద్రలో వాడి దేహంతో వాడికి సంబంధం లేదు. గాఢ నిద్రలో వాడి కోరికలతో వాడికి సంబంధం లేదు. గాఢ నిద్రలో వాడి వ్యక్తి భావనతో వాడికి సంబంధం లేదు. వాడి అహంభావనతో సంబంధం లేదు. వ్యక్తి భావన లేకుండా, అహంభావన లేకుండా, దేహము లేకుండా, లోకము లేకుండా, ఈశ్వరుడు లేకుండా నువ్వు ఉండగలుగుతున్నావా లేదా? గాఢ నిద్రలో వేసి మీరు అడుగుతున్నారు. ఇప్పుడు నేను అడిగిన జాగ్రత్త అవస్థలో నేను మాట్లాడుతున్నానంటే అది కాదు. ఇప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలో ఉండి మాట్లాడుతున్నావు, దానికి కాలం తెలియదు. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావా లేదా? గాఢ నిద్రలో లేవు మనం ఎలా చెప్తాం, ఉన్నాం కదా. అసలు ఏ తలంపు వచ్చినా నువ్వు సహజాలు కావు. నీకు ఏ తలంపు రానివ్వండి, ఇష్టం రానివ్వండి, అది సహజం కాదు. అయిష్టం రావండి, అది సహజం కాదు. ఇష్టం ఒక ఉద్రేకం, ఒక ఎమోషన్. అయిష్టం ఒక ఉద్రేకం. ఏ తలంపు వచ్చినా నీకు ఉద్రేకం, తలంపులన్నీ ఉద్రేకం. అన్ని ఎమోషన్స్. ఈ మధ్య మన పంచాయతీ రాజ్ మంత్రి గారు ఈ మధ్యన రాజీనామా చేశారు. ఆయన ఏమంటున్నారంటే వాళ్ళ అల్లుడిని పక్కన కూర్చోబెట్టుకుని మా అల్లుడు బంగారం అంటున్నారు. మా అల్లుడి మీద అనవసరంగా అందరూ విమర్శలు చేస్తున్నారు. మా అల్లుడు అంటే బంగారమే అంటున్నారు. కానీ ఒకటి పాప మంత్రి గారికి తెలియదు, ఆ మాట కూడా ఉద్రేకం. ఆయన అల్లుడు బంగారం అంటే మాత్రం చేత బంగారం అని మనకు చెప్పక్కర్లేదు. అది కూడా ఉద్రేకం. అది కూడా ఒక రకమైన అహంభావన, అది కూడా ఒక రకమైన వ్యక్తి భావన. అది రక్షించకుండా నీకు ఆత్మజ్ఞానాకు అర్హుడు కాదు, ఆత్మజ్ఞానాకు వారసుడు కాదు. భగవంతుడు చెప్తాడు ఈ విషయాలు చెప్పుకొస్తాడు. ఇన్ని కొనాలలోంచి మానవుడు మనస్సును చూస్తాడు. ధర్మాన్ని ఆచరించు, నీ ధర్మాన్ని ఆచరించు. నీ అత్తగారు మంచివాడైనా చెడ్డవాడని నువ్వు ప్రేమించావు, ఒకవేళ నిజంగా చెడ్డవాడని ఇబ్బంది లేదు. భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆచరించు. ఎదుటివాడు వాళ్ళు మంచివాడా చెడ్డవాడు అది కాదు, భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవంతుడి అందు మాట ఏమి నువ్వు గౌరవించి ధర్మాన్ని ఆచరించు. ధర్మాన్ని ఆచరిస్తంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యోగాభ్యాసం ఉంటే అక్కడ ఇబ్బంది కడుతున్నాం, ముక్కు మూసుకుని ఉంటే ఇంకో చోటకి వెళ్తున్నాం, కళ్ళు మూసుకుని ఉంటే ఇంకో చోటకు, పొద్దున్న సమయం దాకా మాట్లాడకుండా కూర్చోండి మాట్లాడబోదు. ఇవన్నీ మంచి, ఇవన్నీ యోగాభ్యాసాలు మంచి అని కాదంటలేదు. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావా లేదా? నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావా లేదా? మన డ్యూటీని తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు మళ్ళీ గుట్టికాయలు మట్టి వడ్డీతో కలిపి ఆ డ్యూటీ చేయిస్తాడు రాబోయే జన్మలో. అందుకే నీ డ్యూటీ మానేసి నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టి ఏదో ముక్కు మూసుకుంటానంటే ఎక్కడికి వెళ్ళిపోయి. నీ యోగాభ్యాసం చేయండి, మంచిది. శారీరక ఆరోగ్యానికి మంచిదే, మానసిక ఆరోగ్యానికి మంచిదే. అయితే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాను? నువ్వు ధర్మాన్ని ఆచరించి అర్జున, ధర్మాన్ని ఆచరిస్తే నువ్వు భగవంతుని మోసం చేయలేవు. నువ్వు ధర్మాన్ని ఆచరించడం నీ హృదయంలో ఉన్న భగవంతుడితో నీకు అనుసంధానం ఏర్పడుతుంది, అనుబంధం ఏర్పడుతుంది, తుప్పరకం ఏర్పడుతుంది, దగ్గరతనం క్లోజ్ని సూచి చేస్తుంది. భగవంతుడే మనకి నిజమైన బంధువు. షేక్స్పియర్ చెప్తాడు, నిజమైన బంధువు ఎవడో, నిజమైన స్నేహితుడు ఎవడో, పూల అయ్యప్పుడు నీకు తెలియదు, నీ కష్టకాలంలో తెలుస్తుంది అంటాడు షేక్స్పియర్. నువ్వు ధర్మాన్ని ఆచరించాడు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు నీకు అనవసరం, ఎదుట వాళ్ళు ఎటువంటి వాళ్ళు నీకు అనవసరం. నువ్వు ధర్మాన్ని ఆచరించు, నీ ప్రవర్తన నువ్వు తీర్చిదిద్దుకో. ధర్మాన్ని ఆచరిస్తే నీ అంతర్యామలోని ఈశ్వరుడితో నీకు అనుసంధానం ఏర్పడుతుంది, అనుబంధం ఏర్పడుతుంది. అనుబంధం ఏర్పడ్డాడు అప్పుడే లేదు నీకు నిజమైన మూలం వస్తుంది అన్నాడు కృష్ణుడి గీత. ఈ మూలాలకే బలవంతాన్ని ఎలా కూర్చోటం, ఆ పరమ ఫలం ఉత్తమ ఫలం ఆనందించి కూర్చోటం, మా మనరాలను పెళ్లి అవుతున్నాయో ఎప్పుడవుతున్నాయో చూసుకోవటం, ఈ మౌనం. మనసు అడిగితే మౌనం,
మౌని ఎప్పుడు మనస్సు అనగా, మనస్సు అణిగితేనే నీకు మౌన్, మనస్సు అనకుండా నీకు మౌనం రాదు. మౌని ఎప్పుడు వస్తుంది నీకు? ధర్మాన్ని ఆచరించు. ధర్మాన్ని ఆచరిస్తే నీకు హృదయంలోని అంతర్యామితో సర్వేశ్వరుడు పరమేశ్వరుడు నారాయణతో నీకు అనుబంధం ఏర్పడుతుంది, అనుసంధానం ఏర్పడుతుంది, వాళ్ళతో నీకు ప్రయోజనం వస్తుంది, వాళ్ళ సన్నిహిత సంబంధం వస్తుంది. నీరస్థిత అదే కొత్తగా ఉండదు. రాత్రున్న భగవంతుడితో సంబంధం ఏర్పడినప్పటికీ ఏదో కొత్త అభిప్రాయాలు ఉంటుందని కొత్త యంకుడు అనుకోకండి. కొత్త యంకుడు కొత్త అభిప్రాయం అనుకుంటున్నారు మీరు. లోపల మన హృదయంలో ఉన్న దేవుడు కొత్త అభిప్రాయంలాగా కొత్త ఇంకిలా ఉండడు. నీవు నాటి అనుబంధం అది శుద్ధికి కలుగుతుంది మనకి, మర్చిపోయాలి. విజయం ఏంటి ఏదైనా చెప్తారు, ఇదైనా నిజమైన బంధుత్వం అనేది నీకు ఒకవేళ స్మృతి. వాడు కొత్తగా ఉండడు, వాడు కొత్తగా ఉండడు, అడు ఏదో ఏదో కొత్తగా దర్శించినట్టుగా ఉండడు, కొత్తగా ఉండడు. ఈనాటి నుంచి నీకున్న పరిచయం మర్చిపోయి మళ్ళీ నీకు గుర్తొచ్చినట్టుంటుంది ఆ పరిచయం. అంటే కొత్త ఇంకిలా ఉండడు వాడు, ఏదో కొత్త వాడుగా కనిపిస్తున్నాడు అనుకో, ఈనాటి నుంచి నువ్వు స్మృతి అదే నేను అనేది ఒక వేరే స్మృతి కలుగుతున్నట్టుగా నేను కొత్తగా చూసినట్టు కనిపించదు. అదే నేను ఏదో జ్ఞాపకం తక్కువ జ్ఞాపకం తప్ప మరిచిపోయాను అని అనుబంధం, మరి అనుబంధం రిన్యూ చేసుకున్నట్టుగా అనిపిస్తున్నాడు. ఎప్పుడు దేని వల్ల ధర్మాన్ని ఆచరించడం వరకు. కొంతమంది మాట్లాడుతుంటే సహజంగా ఉంటుంది, నేచురల్గా ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. కొంతమంది మాట్లాడి కృత్రిమంగా మాట్లాడతారు. రోజు విషయంలో కొత్త వాళ్ళు ఎవరైతే మాట్లాడే మాట్లాడుతూ ఉంటారు. రోజు మాట్లాడుతున్న సరిగ్గా కొత్త వాళ్ళతో మాట్లాడినట్టు, పరిచయం వెళ్ళిన వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు. సహజంగా మాట్లాడే అసహజంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడితో ఒక అనుభవం అసహజమైంది కాదు, సహజమైంది. కొత్తదనం కాదు అది, అందులో కొత్తదనం లేదు, పాతదనం లేదు, సహజమైంది. ఎప్పుడు ఉంది అనుభవంతో లేదు, అది మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. భగవంతుడు చెప్పే మాట మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే ఏ తలంపులు సహజం కావు, అదే రకం ఉద్రేకం. మీకు నార్మల్గా ఏదైనా వస్తే కానీ మీరు అన్నాచురల్గా వచ్చింది, అబ్నార్మల్గా వచ్చింది, ఏది సహజం కాదు, ఏది ఏది నిలవ కాదు. నువ్వు సహజం, నీ లోపలిని చైతన్యం సహజం, ఆత్మ సహజం, నీ నిద్దట్లో ఉన్న స్థితే సహజం. మీతో నువ్వు కల్పించుకుని గడవాలి, నీకు అయితే అంతేకాదు మనస్సు కల్పించాల్సిన దుమ్ము. చావు కూడా నిజం కాదు, చావు కూడా తలంపే. పుట్టి కూడా నిజం కాదు, పుట్టి కూడా తలంపే. ఏదో నేననుకోవటంలో నేను చనిపోతున్నాననుకుంటాడు తలంపే. ఒకప్పుడు ఉంది మరొకప్పుడు నేను లేకపోయి ఏది నిజం కాదు. వాళ్ళకి అబ్బాయికి నిన్న కోపం వచ్చింది, వేళ కోపం రాలేదు, చూడపించుకుంటే చూపించుకుంటున్నాడు. ఏం చదువు నిన్నండి వేళ లేదు అది ఇక్కడ భగవాన్ చెప్పి. ఒకప్పుడు ఉంది మరొకప్పుడు ఉండకుండా పోయి అది అసహజమే, కానీ అది సహజం కాదు. మీకు ఆ సహజం కావాలా, అసహజం కావాలా? ఎప్పుడు ఉండేది కావాలా, తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోయేది కావాలా? మానవైన బుద్ధి కలవాడు, నిష్కామ బుద్ధి కలవాడు, ఉద్వేగము లేనివాడు, ప్రకోపము లేనివాడు, చిటబ్బులు లేనివాడు అర్జున. వాడికి వాడుకున్న పుణ్యం, వాడుకున్న పాపం ఈ భూమిలో ఖర్చు అయిపోతుంది. వాడు కూడా ఏం పట్టికలేదు, వాడు జీవన్ముక్తి అవుతాడు. అంటే మీకు సమాన బుద్ధి కనుక నేర్చుకుంటే, సమర్థ బుద్ధి కనుక నేర్చుకుంటే కృష్ణుడు ఒక వండర్ఫుల్ మాట చెప్తాడండి. ఇక్కడ ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచిస్తున్నా, శక్తుడు ఏ పని చేస్తున్నా, మనస్తో ఏదో ఆలోచిస్తున్నప్పటికీ ఆ పని మీకు మోక్షం సంపాదించడానికి ఉపయోగపడేట్టుగా ఉండదు. అది నిజమైన పని, అది పుణ్యమైన పని, అదే లోకవంతమైన పని. అప్పుడు నువ్వు బుద్ధి నుంచి లభించావు, నీ బుద్ధి మీకు సహకరించాలి. నువ్వు చేసే పని మోక్షం సంపాదించడానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడు వల్ల నువ్వు బుద్ధిమంతుడు. ఎవడు బుద్ధిమంతుడు? సమాన బుద్ధి గలవాడు, నిష్కామ బుద్ధి గలవాడు ఆ బుద్ధిమంతుడు. ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే ఈ శరీరం చనిపోకముందే వాడి పుణ్యాలన్నీ పోతాయి, పాపాలన్నీ పోతాయి, దోషాలన్నీ పోతాయి, ఈ జన్మలోనే పోతాయి. ఈ జన్మలోనే వాడు జీవించుండగానే నా స్వరూపాన్ని పొందించాడు అర్జును. ఇప్పుడే కాదు, ఏదో ఇతర లోకాలు అనుభవించడం ద్వారా కాదు, ఇప్పుడే పోతాయి, ఇక్కడే పోతాయి, వాడికి అనుభవంలోకి రాకుండా పోతాయి. ఎవరికి సమాన బుద్ధిని వాడికి, నిష్కామ బుద్ధిని వాడికి. అన్ని విధాలా చరణం కలిపి నీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, ఎవరో లోపలలో ఉన్నాడు, వాడు ఉన్నాడు. నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తానంటే వాడు లోపల వాడు ప్రజెన్స్ వాడు ఇంట్లో ఉంది కాబట్టి నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తాను. నువ్వు ఎన్ని విధాలా ప్రయత్నం చేస్తావు, అన్ని విధాలా ప్రయత్నం చేసి వాడిని శరణం కట్టించండి. నేను పేరు నువ్వు ఓటల్లో జీవించకు, వర్తమాన కాలంలో జీవించు. ఏదైనా ప్రసాదం సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఏదైనా ఆయన ప్రసాదం అనుకుని అది ఆయన ఆయన సైన్యం హృదయంలో ఉన్న ఈశ్వరుని శరణాగతి చేసుకో. అన్ని విధంగా ప్రయత్నం చేయి, అన్ని విధంగా ప్రయత్నం చేసి ఆయన శరణాగతి చేసి నీకు అధిపతి మాయ, మాయకు అధిపతి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీకు అంతర్యాముగా ఉన్నాడు, వాడు శరణాగతి చెయ్యి, నీకు మాయ విడిచిపెట్టే అర్జున. అంటే నేననే తలంపు నీ చక్క నుంచి ఉదయించి వస్తాడు. నువ్వు వెళ్ళి అక్కడే ఐక్యం అవ్వాలయ్యా, అక్కడే లీనం అవ్వాలయ్యా, అందులో లైనం అవ్వాలయ్యా. ఏ రోడ్డు కనిపిస్తే ఏ పొలం కనిపిస్తే పొలాలను రోడ్డు మీద ఎక్కడం, మూల కలపు మూలాన్ని ఎవరు వెళ్తే ఉండి వెతకటం, ఎవరింటికి వెళ్తే ఆ ఇంటికి కూర్చుని వెతకటం. మీ కలెక్షన్ లేకపోతే అయితే అది కూర్చుంటే కూర్చొచ్చిన సత్సంగానికి వెళ్ళటం లోపల ఉండే మీ లోపల మూలకలం మూలని లోపల ఉంటే ఎవరి ఇంట్లో వెతుంటే అది ఎలా తెలుస్తుంది? ఏ రోడ్డు మీద వెతుకుతాను, ఆ రోడ్డు మీద ఉంచలేదు. మూలకలంకి మూలంలో వెళ్ళి అక్కడ మీరు లైన్ అవ్వాలి, అక్కడే భగవంతుడు ఉన్నాడు, అక్కడే మీరు ఐక్యం అవ్వాలి, అక్కడే మీకు అద్వైత అనుభవం కలుస్తుంది, అద్వైత అనుభవం కలుగుతుంది, అద్వైత సుఖం మీకు స్ఫురిస్తుంది. అంటే మీరు అసలు తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటానంటే భగవంతుడు చెప్పిన మాటలు ఉన్న మాటలు ఉన్నట్టుగా పదార్థాలు తీయకుండా ఉన్నది ఉన్నట్టుగా సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు అజ్ఞానంలో విడుదల పొందుతారు. ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చామంటే దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టండి. మనం చేసే సాధన, మనం చేసే ప్రయత్నం, మనం చేసే గురి, మనం ఏమంతా కూడా అజ్ఞాన నాశనానికి ఉపయోగించాలి. మనలోని అజ్ఞానం నశింపజేయటానికే మనం చేస్తున్న పూజ, మనం చేస్తున్న జపము, మనం చేస్తున్న ధ్యానము, మనం చేస్తున్న విచారణ, మనం చేస్తున్న సత్కర్మ, ఏం చేయండి? అన్నిటికీ ప్రమాణం, అన్నిటికీ జయం ఏంటంటే, అన్నిటికీ గమ్యం ఏంటంటే అజ్ఞానాన్ని నాశనం చేయటం, అజ్ఞానం లేకుండా చూసుకోవటం. జీవితంలో అన్ని తాత్కాలికాలు, నథింగ్ ఇస్ పర్మనెంట్ హియర్. మీ శరీరం తాత్కాలిక, మీ అదృష్టం తాత్కాలిక. మీరు ఒక మనం బంగారు తెచ్చుకునే వచ్చి అని నిలవనుకోకుండా మీకు ఏదైనా అదృష్టం వచ్చిందని కూడా తాత్కాలికం, మీకు ఏదైనా దురదృష్టం వచ్చిందని కూడా తాత్కాలికం, మీకు ఏదైనా కష్టం వచ్చిందని కూడా తాత్కాలికం, మీకు ఎప్పుడైనా సంతోషం వచ్చిందని కూడా తాత్కాలికం. ఏం తీసుకుని పాస్తారు ఇదొక మంత్రం. మీకు ఏదైనా అదృష్టం వస్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది, దురదృష్టం వస్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది, గౌరవం వస్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది, అగౌరవం వస్తే కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఒక భగవంతుని తప్పించి, ఒక చైతన్యం తప్పించి ఈ ప్రపంచంలో ఏది నిత్యం కాదు. ఒక భగవంతుడే సత్యము, చైతన్యమే సత్యము, బ్రహ్మమే సత్యము, ఎప్పుడూ ఉండేదే సత్యము. కాలక్రమంలో మన శరీరం కొట్టుకుపోతుంది, ఈ అదృష్టం చేపంటుంది, ఈ దురదృష్టం చేపంటుంది. ఇవాళ పచ్చడం ఉండదు, ఎండిపోయే వస్తువులు కాదు సాధించవలసింది, అమృత అనుభవాన్ని సాధించు. మీ దేహ ప్రారంభంలో ఏదో వచ్చింది ఏదో వస్తుందో రానిదేదో రాదు. మీ దేహ ప్రారంభంలో ఏదో వచ్చిందేదో అంటుందో రానిదేదో రాదు. నువ్వు కోరిక లేకుండా తెచ్చుకుని రోజు నేను బాధించను, కోరిక తోడు తెచ్చిపెట్టుకుంటే నేను బాధిస్తుంది, కానీ కోరిక లేకుండా తెచ్చుకుని రోజు నేను బాధించను. మీ ప్రారంభంలో ఉన్నదేదో వస్తుంది, మీ ప్రారంభంలో ఏది మీరు ప్రయత్నం చేసిన రాదు వల్ల అంటే దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి నువ్వు పొందవలసిన స్థితి, ఆ స్థితిని పొందడానికి ప్రయత్నం చెయ్యి. సత్యం తప్పించి అన్ని సాత్కాలికాలు ఎవరికి యుద్ధం కాదు. ఈ గౌరవాలు టెంపరీ, ఎగౌరవాలు టెంపరీ, ఈ పదవులు టెంపరీ. పదవులు కూడా ఎటువంటి కాల ప్రవాహంలో ఎంత బలమైన వాళ్ళు అసలు ఉన్నదని మీకు బాగా పక్కన పెట్టేస్తుంది. కాల ప్రవాహం పెదల్లో ఎంత పరుగు పడినా ఒకసారి పదం పోతుంది. ఇంకే కాలం మతి మీ స్కూల్ అంటే కాల ప్రవాహానికి ఎదురుగా గల శక్తి ఎవరికి లేదు. అందరూ కాల ప్రవాహంలో కొట్టుకుపోవలసిందే. ఎందుకంటే భగవాన్ చెప్తున్నారు సత్యం తప్పించి బ్రహ్మము తప్పించి. బ్రహ్మము పొత్తిగా ఉండదు, బ్రహ్మము పరుగ్గా ఉండదు, బ్రహ్మము లావుగా ఉండదు, బ్రహ్మము సన్నంగా ఉండదు, బ్రహ్మము చిన్నదిగా ఉండదు, బ్రహ్మము పెద్దదిగా ఉండదు. అది అంతగా వ్యాపించి ఉంటుంది, లోపల ఉంది, బయట ఉంది. దానికి గుణము లేదు, ఆ రంగు లేదు, అది పొడుగు కాదు, పొత్తి కాదు, అది తప్పింది ఉంటుంది. మీరు ఆ బ్రహ్మానుభవం కలగాలి. అది దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే సుఖం. సుఖం అనేది ఎక్కడా లేదు. అంటే ఇది భగవంతు సుఖముని హృదయంలో తప్పించి, బ్రహ్మములో తప్పించి, సత్యములో తప్పించి ఎక్కడా సుఖం లేదు. సుఖం ఏం చోటు ఎదుగుతున్నావు? ఈ జీవుడు రెండు పరిపాటులు చేస్తున్నాడు. ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నంత కాలం ఈ దేశాల్లోను, ఈ దేశాల్లోను, ఈ దేశాల్లోను అయ్యం దిబ్బాడు, అయ్యం దిబ్బాడు, అయ్యం దిబ్బాడు, అయ్యం దిబ్బాడు. విసిగా విరామేమో నా సజ్జాల్లాగా అయ్యం దిబ్బాడు, అయ్యం దిబ్బాడు. ఈ దేశాల్లోను, దేశాల్లోను అది వెళ్ళకాట్లో ఉన్న వరకు ఇవ్వబోడాడు. భగవాన్ అంటారు వెళ్ళకాటి కూడా ఉండే దారి నిద్రలో మీ దేశంతో మీరు సరైతే అయిపోతున్నారు కదా. దేశంలో దారి నిద్రలో ఇంటిపోతున్నారు, మీరు కాదు కాబట్టి ఇంటిపోతున్నారు. ఇంకా మీకు రోజు గోడ ఏంటంటే ఈ దేశం లేని, ఈ దేశం లేని, ఇదే గోడ. ఏ బుద్ధి లేని చూడవాడు మీరు కూడా పొందారు, ఆ బుద్ధిని పెంచుకోవడం సాధన చేసుకోవడం. సాధన కాని వాళ్ళు లేని సాధన చేసుకోవడం అదే పనివాడు. అంటే ఈ దేశం లేని తయారు మనం గాఢంగా జీవించిపోయింది. ఎంత జీవించిపోయింది అంటే భగవంతుడు ఎన్నిసార్లు చెప్పినా మనకి ఈ బుద్ధి పోతున్నారు. ఎంతసారి పోవటం లేదంటే మనం పూర్వకంలో సత్కర్మ చేసుంటే కదా, ఎవరికైనా ఉపకారం చేసుంటే కదా, ఏదైనా పుణ్యకర్మ చేసుంటే కదా. సత్కర్మ చేసుంటే, పుణ్యకర్మ చేసుంటే ఎప్పుడైనా జీవితంలో ఎవరిక్షేమన్నా మనం కోరింటే పూర్వకంలో ఈ దానిలో మనకు మంచి బుద్ధి పుట్టింది. లేదా మనకు మంచి బుద్ధి అంటే పుడుతుంది, అసలు ఉంటుంది శారీరకంగా చేయొద్దు. అసలు మానసికంగా అవసరమైనా పోరేమో మనసులో మనం అందరికీ ఉపకారం చేయగలిగొచ్చు. అసలు వాళ్ళు బాగుండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు శాంతిగా ఉండాలి ఎప్పుడైనా మనసులో అనుకున్నా అవసరం. పనిచేసి మాట్లాడితే దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని మాట్లాడటం, పని చేస్తే దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని పని చేయటం, ఇది ఆత్మజ్ఞానం కూడా అక్కడ ఉంటుంది. అంటే ఈ శరీరం కూడా తాత్కాలికం, మరణం కూడా తాత్కాలికం, అన్ని తాత్కాలికే. తాత్కాలికం కాని గల్ల మీ హృదయంలో ఉన్న భ్రమమే, మీ హృదయంలోని సత్యం, మీ హృదయంలో ఉన్న భ్రమమేనే తాత్కాలికం కాను. అది మీకు ఏదైతే సత్యమో అదే నిత్యం, ఏదైతే నిత్యమో అదే సత్యం. పర్మనెంట్గా ఉండదో ట్రూత్, ఏదైతే ట్రూత్ అదే పర్మనెంట్గా ఉంటుంది. సత్యమే శాశ్వతమైంది, శాశ్వతమైందే సత్యమైంది. మీ మిగతాయి మీ మనసు మీ తలంపులో మిగతాయి మీ తలంపు ఎంత లేదు అదే అని తెలియదు, మీ సంకల్పం ఎంత లేదు అదే అని తెలియదు. వర్తమాన మీరు ఎక్కడో చోటు నాలుగు గోళ్ళ మధ్యన కూర్చుని ఇలా కళ్ళు మూసేసుకుని ముక్కొంక చూసుకోవటమో, లేకపోతే ఈ భూమి మధ్య మధ్యలో చూసుకోవటమో, ఏదో ఎలా చూసుకోవటమో, ఇలా చూసుకోవటమో, ఏదో చూసుకుంటున్నారు. నాలుగు గోళ్ళ మధ్యన కూర్చుంటున్నారు, మీరు ఏదో దేవుడి పట్టిన దేవుడిని పెట్టుకుంటున్నారు, చూసుకుంటున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. అయితే మీ భక్తులు మీరు ధ్యానం చేసుకోండి, ధ్యానం మంచిదే. ఎలా మీరు ధ్యానానికి దగ్గరలో కూర్చుని మీరు మీరు ధ్యానం ఎలా చేస్తున్నారు, దానివల్ల ఏ ఫలితం వస్తున్నారు మీరు అనుకుంటున్నారు? అంటే స్వార్థం లేకుండా మీరు చేస్తున్న పని వల్ల అదే ఫలితం వస్తుందని గ్రహించు అర్జున. కిటికీ తలుపు లేచేసుకుని ఆ తలుపు లేచేసుకుని ఈ తలుపు లేచి అడుచోకుండా ఇది చూడకుండా మీరు ధ్యానం చేసుకున్నారు, ధ్యానం చేసుకోండి మంచిదే. కానీ స్వార్థం లేకుండా నువ్వు చేసే పని వల్ల ధ్యానం నిరంతరము చేసేవాడు ఏ ఫలితాన్ని పొందుతాడు, స్వార్థం లేకుండా పని చేసేవాడు కూడా అదే ఫలితాన్ని పొందుతాడని గ్రహించు. దానివల్ల వచ్చే ఫలితం వేరు, దీనివల్ల వచ్చే ఫలితం వేరు. ఎవరైనా వచ్చేది పిల్లకాయల మాటల కింద నువ్వు పట్టించుకో అర్జున, అది కూడా చెప్తున్నాడు భగవంతుడు. పిల్లకాయలు మాటలు చెప్తూ ఉంటారు, మనం వింటా ఉంటాం పిల్లకాయలు చెప్పే మాటలు, మీరు వింటాం నవ్వుకుంటాం మాటలు పట్టించుకోండి. అలాగే కొంతమంది అజ్ఞానులు ఉన్న వాళ్ళు రకరకాలుగా మాటలు చెప్తారు, ఆ మాటలు ఏం పట్టించుకోదు, ఈ పని చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఆ పని చేస్తే ఆ పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే స్వర్గలోకానికి వెళ్ళిపోవచ్చు, ఆ పని చేస్తే కైలాసానికి వెళ్ళిపోవచ్చు, ఇలా రకరకాలుగా చెప్తా ఉంటారు. ఆ మాటలు వినవచ్చు, దాంట్లోకి నువ్వు ఆ మాటలకు అట్రాక్ట్ కావద్దు, ఆ మాటలకు నువ్వు వ్యామోహం పొందొద్దు, ఆ మాటల్లో కుట్టుకుపోకు. మిమ్మల్ని విడిచిపెట్టదు అర్జున, అంటే అన్ని కొన్నవాడి నేను. నువ్వు ఎన్ని విధాల ప్రయత్నం చేస్తావు, అన్ని విధాల ప్రయత్నం చేసి వాళ్ళని శరణాగతి చెంది ఈసారి భగవాన్ వంచింటే కూర్చొని కూరగాయలకు వస్తున్నారు, అంత పక్కన కూర్చున్నాడు కూడా కూరగాయలకు వస్తున్నాడు. ఏదైనా ఎలా కూరగాయలకు వస్తున్నాడు, వంచింట్లో పడలిసిన కొన్ని ఎదురు కూర్చొని ధ్యానం మనం ధ్యానం చేస్తున్నారండి, అదృష్టం అది పట్టలేదు అన్నాడు. అంటే మీరు అనుకున్నారు సాక్షాత్ భగవంతుడు పక్కన మీరు పని చేస్తాడు, మీకు పలిచిందంటే ధ్యానం చేసేవాడు ఎక్కువ వస్తుంది మీరు అనుకుంటున్నారు. సాక్షాత్ భగవంతుడి దగ్గర ఉండి పని చేస్తుంటే, భగవంతుడు చేసి ఇప్పుడు నాడు చేస్తుంటే, ఇప్పుడు భగవంతుడు నేను సమీపంలో ఉన్నాడని గొడవ చేసి ఎక్కడో నేను కూర్చించాడు వాళ్ళు ధ్యానం చేసుకుంటున్నారని నాకు వాళ్ళు ఎక్కువ ఫలితం ఇచ్చేస్తున్నాను ఇది అనుకుంటున్నాడు. పక్కన మాట భగవంతుడిని అది ఆ గుర్తింపు పోయింది. అది పక్కన మాట ఈశ్వరుడు, ఈశ్వరుడితో కలిసి పని చేస్తుంటే ఏ ఫలితం రాదనుకోవటం. ఎప్పుడో గదిలో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆడికే ఇచ్చేస్తానని వీడు అనుకుంటున్నాడు. ఇదే రకమైన మాయ, ఆడేదో పని చేస్తున్నారని మనం వంచింట్లో పడవుతున్నాం. కానీ ఆ బ్రహ్మాండం వచ్చినప్పుడు మీకు నిజమైన మౌనం వస్తుంది. అదే కృష్ణుడు చెప్పాడు గీతలో, నాతో మీకు చుట్టరికం తెలిసాడు, నాతో అనుబంధం తెలిసాడు వీడు వాడే, వాడు జీవుడు ఎవడో అనుకున్నా వీడు వాడే అనేటువంటి అనుబంధం మీకు తెలిసాడా? అప్పుడే నీకు నిజమైన మౌనం వచ్చింది. మీకు వీడు వాడే, వీడు వాడే, వీడు వాడితే వాడే వీడికన్నా కనిపిస్తున్నాడు, వీడికి వీడికన్నా కనిపిస్తున్నాడు కానీ వాడే వాడు, వీడు వాడే బ్రహ్మమేనికి జీవుడి కన్నా కనిపిస్తున్నాడు అంటే ఇంకా అలా కనిపిస్తున్నాడు. కానీ ఇది ఎవడో బ్రహ్మమే. అయితే మనం ఏమనుకుంటున్నాం అంటే జీవుడినే బ్రహ్మం అనుకుంటున్నాం, జీవుడినే బ్రహ్మం అనుకుంటున్నాం. బ్రహ్మనే నీకు జీవుడికి, జీవుడు బ్రహ్మనే వరకు జీవుడి కింద కనిపిస్తున్నాడు, దేవుడే నీకు వరకు జీవుడి కింద కనిపిస్తున్నాడు. అయితే నేను పుట్టాను అంటారా పక్కలేదంటారా అడుగుతున్నాడు వీడు. ఈ ప్రశ్నించేవాడు ఏమంటున్నాడంటే ఇంతకీ నేను పుట్టానా పక్కలేదని అడుగుతున్నాడు వీడు. భగవాన్ ఏమంటున్నాడంటే నీ దేహాన్ని అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు దేహాన్ని అనుకుంటున్నావు, దేహాన్ని అనుకుంటున్నావు కాబట్టి పుట్టాను అనుకుంటున్నావు, జయగాన్ నువ్వు అనుకుంటున్నావు కాబట్టి దాని కాలుకు గౌరవం, దానికి కాలు ఆదవరం, దాని కాలుకు స్థితి, దాని కాలుకు నిండ, దాని కాలుకు పుట్టుక, దాని కాలుకు చావు, దాని కాలుకు రోగం. ఎన్నైతే ఆ దేహానికి సంబంధించిన దీని ఏమంటారంటే మైండ్ ఇంటలెక్ట్ బాడీ శరీరము మనస్సు తెలివి. దీనికి తెలివి అంటే ఎడ్యుకేషన్ అనమాట. తెలివి అంటే ఎవరికి ఉపయోగపడే తెలివి కాదు, ఎక్కడెక్కడ ఎడ్యుకేషన్ పెట్టా అదే తెలివి. ఇప్పుడు తెలివి అంటే ఎడ్యుకేషన్ పెట్టేవాళ్ళని తెలియని వాళ్ళు అంటున్నారు. మనిషికి మనిషికి భేదం పెంచేవాళ్ళని నిన్న తెలియదు అంటున్నారు ఇక్కడ. ఎవరైతే నీటి తెలుసు వాళ్ళని తెలియదు అని అంటున్నారు. అది కాదు తెలివి అంటేనే. అదే రామకృష్ణుడు భార్య చెప్పింది, సరేగా మా దేవుడు చెప్పిందంటే నీకున్న తెలివితేట నిజమైతే, నీకున్న తెలివితేట వాస్తవమైతే, నీకున్న తెలివితేట యథార్థమైతే, మీ రోజులది యథార్థ వస్తుంది తెలుసుకోవాలని పనికిరేవాళ్ళు. లేకపోతే తెలుగుని ఏం చేసుకుంటామని అడిగింది సార్. నువ్వు మనసులో బందరగాలు ఇస్తుంది, ఆ బందరగాలు అంతా ఆత్మీయ పెట్టుకుంటున్నావు, శరీరం చనిపోతుంది పడుతుంది, ఈ శరీరం కూడా తీసుకెళ్లి ఆత్మీయ పెట్టుకుంటున్నావు, ఈ మనసు కూడా తీసుకెళ్లి ఆత్మీయ పెట్టుకుంటున్నావు, నీకు నీ తెలివితేటతో కల్పించుకున్న గొడవలని ఆత్మీయ పెట్టుకుంటున్నావు. అసలు వస్తుంది ఈ గొడవలకి ఏమి సంబంధం లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు ఊహించుకుని ఊహలకు కానీ, దేహానికి సంబంధించిన విషయాలకు కానీ, మీ మనసుకు సంబంధించిన విషయాలకు కానీ, లేదా మీ తెలివితేటలకు సంబంధించిన విషయాలకు కానీ, అంటే బాడీకి సంబంధించిన విషయాలు కానీ, మైండ్కి సంబంధించిన విషయాలు కానీ, ఇంటలెక్చువల్ సంబంధించిన విషయాలు కానీ, అసలు వస్తుంది సద్వస్తుంది సత్యవస్తుంది ఈ గొడవలకి ఈ సంబంధం లేదు. నీ గాడ మధ్యలో చావు గురించి పుట్టి గురించి ఆలోచించవు. ఏం చేయాలి, నీ దేహానికి సంబంధించిన స్మృతి లేదు. చావు దేహానికి, పుట్టి దేహానికి, గాడ మధ్యలో ఎవరు నేను తెలివైనా అనుకోరు. ఏం చేయండి, అక్కడ ఆ తెలివైనా అని అనుకునేది అక్కడ లేదు. తెలివి తక్కువ తెలియచెప్పు, తెలివి తక్కువ అంటే ఇంకోటి గుర్తొస్తాను నాకు. ప్రపంచంలో అన్నిటికంటే భరించడం కష్టం ఏంటంటే తెలివి తక్కువతనం అమాయకత్వం. మన ఇంట్లో ఎవరైనా కొంచెం వంకర కాలతో నడిచేవాళ్ళు ఉండొచ్చు, ఒక కన్ను కనిపించి ఇంకో కన్ను కనిపించకుండా ఉండొచ్చు, ఈ బేకరీ పక్కలేసుకుని తిరగొచ్చు, మన ఇంట్లో రకరకాల మనిషి ఉండొచ్చు, మన ఇంట్లో నల్లగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తెల్లగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, సన్నంగా ఉన్న ఉండొచ్చు, లావుగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, రకరకాల మనుషులు ఉండొచ్చు. వీళ్ళందరినీ భరించడం కంటే అమాయకత్వాన్ని చెల్లి తక్కువని భరించడం కష్టమని చిరుకురంలో చెప్తాడు. కొంతమంది బుద్ధివాడు ఎంత పని చేస్తారో లెక్కలేదు, కొంత అలవాటు అయితే ఆత్మీయులంతా తిరిగొచ్చేస్తారు. మీరు ఏదైనా పని చేస్తే తన కుట్లేకి ఆత్మీయులకు సరిపుతామంటే తెచ్చేస్తారు. బుద్ధివాళ్ళని భరించవచ్చు, కుంటివాళ్ళని భరించవచ్చు, మధ్యవాళ్ళని భరించవచ్చు, అందరినీ భరించవచ్చు, కానీ తిరిగి తక్కువని అమాయకులంటే ఇంట్లో భరించడం కష్టం, సమాజం భరించడం కష్టం, ఇంట్లో వాళ్ళు భరించడం కష్టం. ఎవరంటే మూర్ఖల్ని, తిరిగి తక్కువని అమాయకుల్ని సమాజం భరించడం కష్టం తిరుక్కరణలో చెప్పారు. అంటే ఆత్మకి తిరిగి తక్కువ, ఈ తిరిగి తప్పు తిరిగి తిరిగి ఉండటం లేకపోవడం ఈ బుద్ధికి సంబంధించిన విషయం, ఈ సాగు పుట్టికైనా ఈ దేహానికి సంబంధించి, ఈ సంకల్పాలు ఇక్కడ కూడా మీ మనసుకు సంబంధించిన విషయం. అసలు వస్తుంది సత్య వస్తుంది సద్వస్తుంది ఈ శరీరంతో కానీ, ఈ మనసుతో కానీ, ఈ అహంభావంతో కానీ, ఈ తిరుగుతో కానీ, ఈ ఇసుచబ్బులతో కానీ, గౌరవ అగౌరవాలతో కానీ, నిందాస్తుతో కానీ, అసలు వస్తుంది వీటికి ఏమి సంబంధం లేదు. అది ఎవం ఈ ఎవం ఎవో ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ ట్రబుల్స్. నువ్వు బ్రాంతిని విడిచిపెట్టి దేవ బ్రాంతిలో ఉన్నావు, ఆ దేవ బ్రాంతిని విడిచిపెట్టు. నువ్వు దేవ బ్రాంతిని విడిచిపెడితే నీకున్న సందేహాలు అయిపోతాయి, సంశయాలు అయిపోతాయి. దేహము నేననుకున్న బుద్ధి వల్ల నీకు సంశయాలు ఎక్కువ వస్తున్నాయి నీకు. ఆ దేహము జరిగిన బుద్ధిని తల్లి విడిచిపెడితే నీకు సందేహాలు ఉండవు, సంశయాలు ఉండవు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి సందేహిస్తూ ఉంటారు. కృష్ణుడు చెప్పాడు అదే గీతలో, ఈ సందేహ భగవద్గీత అర్జున నిన్నుకు నాకు జరిగిన సంభాషణ సందేహించే వాళ్ళకి నిరంతరమైన ప్రతిదానికి సంకల్పాలు, ప్రతిదానికి సందేహం. ఆ సందేహించే వాళ్ళకి, డౌటింగ్ చానస్సులకి, ఈ తపస్సు లేని వాళ్ళకి, జీవేశ్వరు లేని వాళ్ళకి, భక్తి లేని వాళ్ళకి చెప్పకూడదు శాస్త్రం నేను చెప్తాను. వాళ్ళు ఎన్నో ప్రమాదం ఇంకెందుకు పదార్థం చేసుకుంటారు, అలా మాటే చెప్పద్దు. అసలు భగవంతుడు అంటే ఏంటో ఉన్నది అన్నట్టుగా అర్థం చేసుకున్నా మీరు బుద్ధిలోని దోషాలను బయటకు వచ్చేస్తారు. అదే కృష్ణుడు అంటే వసుదేవుడు గారు అబ్బాయి అనుకుంటున్నాం. కృష్ణుడు అంటే పుట్టుకలేని వాడు, అంతర్యామి, లోకేశ్వరుడు, లోకాలకి ప్రభువు, కర్మ ఫలదాత, తాగి లేని వాడు, మగలు లేని వాడు, కారణం లేని వాడు అని భగవంతుడి గురించి సమగ్రమైన అవగాహన ఉన్నవాడు కూడా మాట రహితుడవుతాడు అర్జున. ఎంత ఇష్టమో నాకు ఈ మాట. అసలు ఆ సమగ్రం మీకు ప్రాపర్ భగవంతుడు అంటే ఇలా ఉంటాడు అని ప్రాపర్ అండర్స్టాండింగ్ మీకు ఉన్నా, సరైన అవగాహన ఉన్నా, మీ మాటలు నుంచి ఊదరపుతావు అర్జున. ఈ విషయం అర్థం చేసుకోవడానికి నేను విడిచిపెట్టి పారిపోతుండే, ఎక్కడ పారిపోతారు, ఎక్కడికి వెళ్ళిన లోపం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి అహంకారం దుజ్జు ఉండదో మనకు కూడా వచ్చేస్తుంది. ఈ దుజ్జు మన ఎక్కడికైతే ఎక్కడికో వస్తుంది. ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్, ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఎలా వస్తుంది, ఈ పూర్వజన్మలోనే ఈ జన్మలోనే అసలు సత్కర్మ చేసింటే అసలు మీ కలుగుతున్నాడు. ఎప్పుడైనా సత్కర్మ చేసింటే కదా, ఎప్పుడైనా మంచి మాట మాట్లాడింటేవో మనం భగవంతుడి పట్ల గౌరవం ఉంటే కదా, అది భగవంతుడిని కూడా ఒక ఉన్నాడని విశ్వాసం ఉంటే కదా మనకి సద్బుద్ధి కలగడానికి. మీరు చెప్పే సమాధానం నేను అడుగుతున్నారు, మీరు చెబుతున్నారు, మీరు చెప్పే సమాధానాలు ఒకవేళ నాకు నచ్చినాయి నచ్చలేదు, ఒకవేళ నాకు నచ్చలేదు కానీ అందరికీ నచ్చుతాయా అని అడుగు. అదే మీ కృష్ణతో అడుగుతుంది భగవంతున్నారు, అందరి విషయం ఊరుకుంటుంది కదా, అందరికీ నచ్చుతాయి అని కృష్ణ ఎవరి దొంగలేని, అందరికీ నచ్చుతాయని అడిగి ఎవరు దొంగలేని, మీ విషయం నువ్వు చూసుకో. ఇక్కడ ఒక చక్కని మాట చెప్పారండి భగవాన్, అందరి గురించి తెలుసుకుని మీ గురించి మీరు తెలుసుకోవడం మానేస్తారు జ్ఞానం. అందరి గురించి తెలుసుకుని మీ కొంతల గురించి ఇల్లు మొదల గురించి సమాజం అందరి గురించి తెలుసుకుని మీ గురించి మీరు తెలుసుకోవడం మానేస్తుంది జ్ఞానం. అది జ్ఞానమా? మీ గురించి మీరు తెలుసుకోవడం మానేసి మీ సొంత గొడవలు మీరు తెలుసుకోవడం జ్ఞానమా? మీ ఎవరో మీకు తెలియదు. మీ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. కనీస జిజ్ఞాస లేదు. అందరికీ సంతృప్తి అవుతుందండి, అందరికీ అర్థం అవుతుంది. అసలు మీకు అర్థం ఏంటి తెలియదు? మీ ఎక్స్పెక్టెడ్ ఏంటి? వేదాంతంతో పారిపోవటం, సమస్యలు ఇటుపెట్టి పారిపోవటం వేదాంతం. ఇటుకోవాలందరికీ వేదాంతం అర్థం లేదు. అవిశ్వాసులుగా వేదాంతం అర్థం లేదు. వాళ్ళకి అర్థం లేదు, వీళ్ళకి అర్థం అవుతుంది. మీ మాట్లాడండి అసలు. మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇంట్లో అసలు. ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నాం. మీరు చెప్పి అందరికీ అర్థం అవుతుంది, అందరికీ అర్థం అవుతున్నాడు. ఈ దొంగ ఈ కూడా ఎందుకెందుకు ఎన్నడో సిసిటీ దొంగ ఏంటి? మీరెవరో మీకు తెలియదు. లోపల గురించి తెలుసుకుంటాం అనుకోకండి. లోపలు అది జ్ఞానమా? మీరు ఇదిపెట్టి లోపల గురించి తెలుసుకోవడానికి జ్ఞానమా? అజ్ఞానమే. ఏదో మీ లోపల నేను ప్రదర్శన అవుతాను. ఆ నేను వదిలేసి ఆ నేను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం మానేసి అందరూ మీరు తెలుసుకుంటారంటే ఏంటి? అందరూ ఎవరు ఉన్నారు అసలు? అందరూ ఉన్నారు అసలు? అందరూ ఏ దొంగలకి ప్రయత్నించింది అందరూ? అది అన్నాడు పారిపోతాను. అలా పారిపోతే నీకు జ్ఞానం వస్తుందా? అందరి విషయం విడిచిపెట్టాయే, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు. ముందు నువ్వు నువ్వు ఇక్కడ కూర్చున్నా నీ విషయం నువ్వు చూసుకో. వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు. అందరి గురించి అందరూ వాళ్ళు వాళ్ళందరికీ సంతృప్తి అవుతున్నా. నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వు తెలుసుకోలే. నీ సంగతి నువ్వు చూసుకో. నీ చేతలతో నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో. చేతి కాబట్టి నువ్వు మర్చిపో. చేతలతో నువ్వు ఎవరో నువ్వు తెలుసుకో. చేత కదనుకో. నువ్వు ఎవరో నువ్వు మర్చిపో. అందుకు దొంగలు నువ్వు మర్చిపో. ఆ పరగతి వరుసలో నువ్వు తెలుసు. నువ్వు తెలుసు. ఆ పరగతి తెలుసు. నీ చేతలైతే దొంగలను మర్చిపో. నువ్వు మర్చిపోలేవు. దాని మూలం ఏంటో తెలుసుకో. ఎలాగైనా ఇబ్బందులు నీకు. నువ్వు చేయాల్సింది ఒకరెక్కే రెండు లెక్కలు ఇస్తున్నావు. ఒకరెక్కే చేయి. ఛాయిస్ ఉంది. ఛాన్స్ వెరీ ఛాయిస్. రాబోయే కాలంలో మీరు ఎవరింటి గాడి పుట్టాలన్నది మీకు ఛాయిస్ లేదు. భగవంతుడు మిమ్మల్ని ఏ పంపలో పడేస్తా పంపలో ఉండవలసిందే. అది దానికి ఛాన్స్ ఉంటారు. ఇంకా మీ వల్ల కాదు. మీ ద్వారా ఆయన అనుభవించారో, వాళ్ళ ద్వారా మీరు అనుభవించారో ఆ కుటుంబం నిర్ణయిస్తుంది. నో ఛాయిస్. ఇట్ ఇస్ ఛాన్స్. ఇంకా ఛాయిస్ అంటే ఏంటంటే కొంచెం ఈ పుస్తకం మంచిగా ఉన్నాయి కదా. ఈ మాటలు మీరు చెప్పిన ఇందులో మంచి లేదు, ఎంత మంచి లేదు. ఈ స్నేహాలు వీళ్ళకి ఎంత ప్రమాదం. ఈ స్నేహాల ప్రమాదం ఉన్న స్నేహాల ప్రమాదం లేని స్నేహాల. ఈ మీటకైనా ఇల్లు ఉందా ఇల్లు లేదా, విడిచిపెట్టవలసిన మాటలు ఏంటి, పట్టుకోవాల్సిన మాటలు ఏంటి. అందులో మనకు మీకు ఛాయిస్ ఉండదు. కానీ కుటుంబ విషయంలో ఛాయిస్ లేదు. అది ఛాన్స్ అని చెప్పాడు భగవంతుడు. ఇది ఛాయిస్ లేదు, ఛాన్స్ లేదు. కంజెక్ట్ పది నిమిషాలు ఎవరిలో గొడవలుంటుందో నీకు గొడవదని వేయడం అని భగవంతుడు చెప్తే వాడు కూర్చున్నటువంటి 2 నిమిషాలు అది మాట్లాడేటట్టు. నేను వాళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే నా మీద నేను గురిపెడుతున్నాడు ఏంటది. కొన్ని లోకం గురించి మాట్లాడేదంటే నువ్వు ఉంటే లోకంలో నువ్వు లేకుండా లోకంలో ఉంటున్నాడు. కొన్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే నువ్వు ఉంటే వాళ్ళు ఉన్నారా, నువ్వు లేకుండా వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. ఎవరు చూసినా అది జరగలేదు. మొహం అది చెప్తున్నా లేదు, ఇటు చెప్తున్నా లేదు. అది 2 నిమిషాలు కూర్చొని బట్టలు దొరుకుతుంది వెళ్ళిపోయాడు వాడు. అదే బట్టలు దొరుకుతుంది వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ భగవాన్ వెళ్ళిపోయాడు వాడు. ఈ కృష్ణుడు అడిగిన వాడు వెళ్ళిపోయి భగవాన్ వస్తున్నారట్లేదు. అలా భగవాన్ మౌనంగా ఉండి 1 నిమిషం మౌనంగా ఉండి భగవాన్ అంటున్నారు. అది గురువు యొక్క అనుగ్రహించడం అంటే భగవాన్ చెప్పిన మాట్లాడితే అజ్ఞానవదని భగవాన్ తెలుస్తుంది. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ప్రేమమైదే ప్రతి జ్ఞాని ప్రేమమైదే. అలా అది ప్రేమ మీకు అర్థం కాదు. మీ అహంకారానికి జ్ఞాని ప్రేమ ఏమో అర్థం వచ్చింది. మీ అహంకారానికి మీ మనసుకి జ్ఞాని ప్రేమ ఏమో అర్థం వచ్చింది. భగవాన్ కూడా ఎవరైనా బాగా సమీపంలో ఉన్నాడు, ఎవరైనా సమీపంలో వాళ్ళు పోయారో శరీరం పోయారని వార్త వస్తుందనుకోండి, అంటే ఏమన్నారంటే అది ఇష్టం ఎలా చేయ ఇంకా నేను ఉన్నానని వారు అంటే ఆ ప్రేమ ఆ చైతన్యం చూపించింది. ఎవరైనా పోయారు అని వస్తారు వార్త వస్తుందనుకోండి, ఉత్తరం వాస్తారనుకుంటారని వాళ్ళు పోయారు. నేను భగవాన్ ఉన్నారు ఇంకా నేను ఉన్నాను, నాకు ఇంకా రోజు రాలేదని. ఆవిడకు రోజు వచ్చేసింది నాకు ఇంకా ఆ రోజు రాలేదు అంటే ఆవిడతో పాటు వెళ్ళిపోలేదు, నేను వెళ్ళిపోయాను చెప్పిన ఆ చైతన్యం ఎలా చూపిస్తారు. ఉత్తరం వస్తుంటారని వారు పోయారు. ఏదో భగవాన్ ఏమన్నారంటే వెళ్ళిపోయారా, ఇంకా నాకు రోజు రాలేదు నేను ఉండిపోయాను అంటే వాటితో పాటు కూడా నేను వెళ్ళిపోతే బాగున్నా కానీ నాకు ఇంకా రోజు రాలేదని ఆక్షేపించి. జ్ఞానం అంటే గోడలా ఉంటాడు అనుకోక. మీకు అందరికీ జ్ఞానం అంటే ఎలా ఉండాలంటే గుళ్ళో రాయాలంటుందో ఎలా ఉండాలి మీరు అనుకుంటున్నారు. గుళ్ళో రాయాలంటే జ్ఞానం అంటే ఎలా ఉండాలి మీకు అనిపిస్తుంది. గుళ్ళో ఉన్న రాయల మీద గౌరవం కూడా మీకు జ్ఞానం మీద లేదు. రాయని మాట్లాడేది కాబట్టి బహు మంచిది. ప్రతి జ్ఞాని ప్రేమం లేదే. వాడు వెళ్ళిపోయాడు. వాడికి అర్థం కాలేదని భగవాన్ తెలుస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ ఏం జరగలేదు. ఈ సంబాలు వాడికి అర్థం కాకపోయినా నేను చెప్పిన మాట్లాడడం మనసులో ముద్దలు చేసరిపోతే నేను చెప్పిన మాట్లాడితే అర్థం కాకపోవచ్చు కానీ మనసులో కలిగి వెళ్ళిటంటే ఎప్పుడప్పుడు పనికొస్తాయి మాట్లాడచ్చు ఇప్పుడు వెళ్ళినాడికి అర్థం కాలేదు తెలుస్తాను నేను వాడికి అర్థం కాలేదని భగవాన్ తెలుస్తాను వాడు ఇంటికి పనికిరాడని ఎలా ఎంటలేదు భగవాన్ వాడికి అర్థం కాకపోయినా వాడికి మనసులో ఉంటాయి ఈ మాటలు కొన్ని మాట్లాడితే కొన్ని మాట్లాడినా గుర్తుంటాయి ఏదో రోజు ఈ మాటలు వాడికి పని చేస్తాయి పని చేసినా కాదు ఈ మంచి మాటలు వెళ్ళటం వల్ల ఈ మంచి మాటలు పని చేసే టైం వస్తుంది ఆ పని చేసే టైం వచ్చిన తర్వాత వాడికి మంచి మాటలు వినటం వల్ల ఫలితం కూడా వాడికి వస్తుంది ఇప్పుడు అర్థం కాలేదని కంగారు పడక్కర్లేదు శ్రవణానందం అంటే మంచి మాటలు వినటం వల్ల కూడా అనుకోకుండా ఆనందం కలుగుతుంది మేము శ్రవణానందం అంటారు మంచి మాటలు వినటం వల్ల కూడా మీకు సంస్కారం కలిగింటే ఎంతో కొంత ఆనందం కలుగుతుంది నేను తప్పులు చేస్తున్నామా వైద్య నిరంతరం దేహమే లేని దేహమే ఇంకొకటి రెండవ ఏంటంటే ఏ జన్మ కాజన్మ లోకంలో సుఖాన్ని వెతుకుతాం ఏ జన్మ కాజన్మ లోకంలో ప్రకృతిలో సుఖాన్ని వెతుకుతాం సుఖం అక్కర్లేదు సుఖం కదా మూల తరంపు మూలంలో సుఖం ఉంది సుఖం ఏమిటోడు సుఖం చూస్తున్నాం మన స్థానంలోనే మనం అనుకుంటున్నాం ప్రతి జన్మలోనే మనం చేస్తున్న రెండు తప్పులు ఈ జన్మలో కాదు అనేక లక్షలు జన్మ నుంచి రెండు తప్పులు చేసుకొస్తున్నాం ఏంటంటే రెండు తప్పులు ఆనందం ఎక్కడ లేదో అక్కడ వెతుకుతాం నేను కనేదాన్ని నేను నేను అనుకోవటం నీ దేహం అందుకు పోతుంటే దేహం వస్తుంది కదా ఆ దేహాన్ని నేను ఆ దేహాన్ని నేను అనుకోవటం అప్పుడు కూడా దేహం వస్తే లోకం వస్తుంది కదా లోకంలో ఆనందం కోసం కదా రెండు పొరపాట్లు ప్రతి జీవితంలో కాదు ప్రతి జన్మలో చేస్తున్నాం మనం కోట్లాది జన్మల నుంచి ఈ పొరపాట్లు చేసుకుంటూ వస్తున్నాం ఎప్పుడు గురువుని గ్రహం వల్ల ఈశ్వరుని గ్రహం పొరపాట్ల నుంచి వాడు గొడవ పొందారు కానీ మన సాధన సరిపోదు మన తెలివితేటలు సరిపోదు మన యుక్తి సరిపోదు ఒక భగవంతుడి అనుగ్రహం వల్ల మాయల నుంచి యజ్ఞం నుంచి మనం ఈ రాము చింతూరు నుంచి మనం బయటపడవలసింది వాడు వెళ్ళిపోయాడు భర్త దిలుపుకున్నాడు వాడు వెళ్ళిపోయాడు ఆ సత్యం ఒకటి ఉన్నదని వాడు ఇంకా అడిగి అడిగి మనసుకి అంగీకారం ఆ కోర్టు అయ్యింటే అంటే ఆ పూర్వకుండా బలం సరిపోవటం లేదు వాడు మీరు ఉన్నాడు కదా అని మాటలు ఏదో రోజు వాడికి పని చేస్తాయి వాడికి బాగుపడతాడు ఆ సత్యం ఉన్నదని వెళ్తానే వాడికి మనసు ఇంకా అంగీకరించలేదు అది అంగీకరించాడు దాని పూర్వకంగా ప్రయత్నం చేస్తాడు సత్యం ఒకటి ఉండనే వాడికి ఇంకా మనసుకి అది అంగీకారం కలుగుతున్నాడు అది ఎప్పుడైతే వాడికి అంగీకారం కుదిందో ఆ మనస్సు గయ్యే ఆ సత్యం ఉండేటువంటి నిశ్చయం ఎప్పుడైతే వాడి మనసు కలిగిందో వాడి బుద్ధికి కలిగిందో అది ఆటోమేటిక్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలవుతుంది అది ఎప్పుడో వస్తుంది ఆ మంచి రోజు రానే వస్తుంది ఉన్న మంచి మాటలు ప్రభావం చూపించకుండా ఊరికే పోవు వాడి ఉన్నది కూడా బ్రహ్మమేన గ్రహించే రోజు వస్తుంది అంటున్నాడు ప్రభావించారు వాడి ఉన్నది కూడా బ్రహ్మమేన గ్రహించే రోజు వస్తుంది అని అంటూ నువ్వు ఇది తెలుసుకున్నా నీకు పూర్ణ శాంతి పూర్ణ సుఖం కలగదు నువ్వెవరో నీకు తెలియకపోతుంది తెలిసి నేర్చుకుంటావు జాతరీ నేర్చుకుంటావు మెడిసిన్ నేర్చుకుంటావు లోకంలో ఎన్నో నేర్చుకుంటావు కానీ ఎవరో నీకు తెలియదనుకో నేను పోర్లు సుఖం నువ్వెవరో నీకు తెలిస్తే సుఖం తెలుస్తుంది శాంతి తెలుస్తుంది ఆనందం తెలుస్తుంది దీన్ని విడిపెట్టేసి నువ్వెవరో నువ్వు తెలుసుకోకుండా లోకంలో ఎన్ని విషయాలు తెలుసుకున్నావు దానివల్ల నీకు శాంతి లేదు నువ్వు సుఖం లేదు ఆనందం లేదని చెప్పడమే కాదు అది జ్ఞానమా ఆ మాట బాగా నచ్చింది నాకు అది పట్టుకున్నాను ఎవరి జ్ఞానం నిన్ను విడిచిపెట్టేసి అన్నీ తెలుసుకోవడం అది జ్ఞానమా అంటే అది అజ్ఞానంలో భాగం ఇంకా అందజ్ఞానంతో పల్లెలు తెలుసుకున్న విషయాలన్నీ అది తెలుసుకున్నవాడు అంత అసత్యము ఈ తెలుగు పడేది కూడా అంత అసత్యము ఈ దేహము గోడ అంటే దేహం అంటే దేహము లేనని చెప్పదు దేహము నాది దేహము లేనని చెప్పి అహంభావం నీ మనస్సే పెంకడ నన్ను పక్కన పెట్టు భగవంతు పెంకడ రెండో అధ్యాయం నీ మనస్సే పెనక దాన్ని పక్కన పెట్టాం బయట విషయాల నుంచి ఎక్కడి నుంచి నీకు ఆనందం వచ్చినా ఎక్కడి నుంచి నీకు సంతోషం వచ్చిన పరిణామంలో నీకు దుఃఖం కింద మారిపోతుంది ఆత్మీయం ఆత్మాతృష్ట ఆత్మ ఎందే నీ తృప్తి పొందాలి నీ ఆత్మ ఎందే నీ తృప్తి పొందాలి నీ ఆత్మలో వచ్చే ఆనందం నీ ఆత్మ ఆనందాలే ఆత్మలో ఉండే నీ స్వరూపమే ఆనందం ఆత్మ ఆనందం ఆత్మకు మరొక పేరు ఆనందం ఆనందంలో స్థిరపడితే ఆత్మలో స్థిరపడితే నువ్వు ఆత్మను నిష్ట కలిగితే అది నీకు నిశ్చల బుద్ధి కలుగుతుంది నిశ్చయమైన బుద్ధి కలుగుతుంది వాడి స్థితప్రజ్ఞుడు అర్జున సంసారం అంటే మనిషి అనుకుంటున్నావు నీ సంకల్పమే సంసారం నిష్ఠల అనుకునే సంసారం నీ మనిషిని ఎవరు పోషిస్తున్నారు ఈ దేహం నేను తలంపు పోషిస్తాను ఈ సంకల్పాలన్నీ ఈ తలంపులను ఎక్కడి నుంచి వస్తున్నాయి మనసులో నుంచి వస్తున్నారు దాన్ని తీసుకు పక్కన పెట్టు దేహంలోనే తలంపు మూల తలంపు మూల తలంపు మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో ఈ మూల తలంపు అక్కడి నుంచి వస్తాం మూల తలంపు మూలంలో బ్రహ్మం ఉంది మూల తలంపు మూలంలో ఈశ్వరుడు ఉన్నాడు మూల తలంపు మూల మీరు లోపల ఉంది మీ లోపల వెతుకుండా రెండు మీద వెతుకుతాయంటే ఇది వాళ్ళ సమస్య ఇక్కడ వీళ్ళు ఎవరు సత్సంగానికి వెళ్తే అది ఇంట్లో ఎదుగుతారు మూలకం మూలము మీ లోపల వెతకడం మానేసి అని చెప్పి భగవాన్ చెప్పింది అంటే నీవెవరో నీకు తెలియబడినప్పుడు నీ స్వరూపం నీ సుఖము నీ స్వరూపం నీ శాంతి నీవెవరో నీకు తెలియకపోతే నీ స్వరూపం వ్యక్తం కాదు మూలతలాంటి చెప్పి మూలం దాని మూలం తెలుస్తుంది కానీ నశించదు అది నశిస్తుంది కానీ నీ స్వరూపం వ్యక్తం కాదు